ఆత్మ పొందుతున్నారు. ఆత్మకు ప్లేస్ లేదు, ఆనందించటం అది లేని చోట అంటే లేదు. దానికి అసలు ప్లేసే లేదు. దానికి అంతటానికి దానికి ఒక ప్లేస్ లేదు. ప్లేస్ని ఎలా స్పెసిఫిక్ చేస్తాం, స్పెసిఫిక్ చెప్తాం, అలా మన చోట ఆ ప్లేస్లో ఉన్నాడని గురి అంచనా ఉన్నాడు. అంటే అంతే మన అర్థమవటం కోసం ఉదయంలో ఉండడం మనకి దేహ బుద్ధి ఉంది కాబట్టి, దేహ బుద్ధి ఉన్న వారికి ప్లేస్ నిమిషం చేయడం కాబట్టి నిర్దేశించారు కాబట్టి ఉదయం చూడడం హృదయంలో ఉన్నాడని చెప్తాడు. కానీ హృదయంలో ఉన్నాడు బయట లేదని కాదు, లోపల ఉన్నాడు బయట ఉన్నాడు అంతటా ఉన్నాడు. ఈ లోపల బయట బుద్ధి అజ్ఞానత్వం జ్ఞానికి ఏమి ఉండదు. దేహ బుద్ధి ఉన్న వాడికి లోపల బయట, ఆ దేహ బుద్ధి లేని వాడికి బయట లేదు లోపల లేదు. మీరు ఏదో పెద్ద తపస్సులు చేసే అక్కర్లేదు. మీ మనస్సు, మీ మూట, మీ చేత అన్ని ఒక రకంగా ఉంటే మీకు అనేక సిద్ధులు కలుగుతాయి. కపటం లేకుండా ఉండిన మాట, మన మనస్సు ఎలా ఉందో మనస్సు కనుగొనడం మాట, మాట కనుగొనమైనటువంటి చేత. ఇప్పుడు పెద్ద తపస్సులు, జ్ఞానం, పాండిత్యం అంటే అది విడిచిపెట్టింది. ఈ మూడు ఒక రకంగా ఉంటే ఆ మనిషికి అనేక సిద్ధులు కలుగుతారు. మీరు రోగాలు తగ్గించగలరు, అటువంటి మీ శాంతిని ఇవ్వగలరు, అనేక మందికి మీరు సుఖం ఇవ్వగలరు. ఈ మూడు ఒకటిగా ఉంటే ఆ మనిషికి సిద్ధి కలుగుతుంది. ఏదో రకమైన సిద్ధి కలుగుతుంది అన్నమాట మనకి. ఈ మూడు ఒకటిగా ఉంటే సరిపడుతుంది. చాలా మంది ఏమనుకుంటారంటే ఈ జ్ఞానం సమకాలించడం చాలా కష్టం అని చెప్పేవాళ్ళు, వాళ్ళు చెప్తుంటారు అది కష్టం 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 అని. భూమి లేదు, అందరికీ డబ్బు ఉంటుంది, అందరికీ ధనం ఉండదు. మనుషులందరికీ ధనం ఉంటుంది, అందరికీ ధనం ఉండదు. అందరికీ పాండిత్యం ఉంటుంది, అందరికీ చదువు ఉంటుంది, అందరికీ చదువు ఉండదు. అసలు ఈ జ్ఞానానికి డబ్బుకి సంబంధం లేదు, ఈ జ్ఞానానికి చదువుకి సంబంధం లేదు. రామకృష్ణ పరమహంస గారికి చదువు ఉంది, అలాగే రంగమహర్షికి చదువు ఉంది. వాళ్ళకి మనకి బాహ్యంగా చూస్తే వాళ్ళకి ఎక్కడెక్కడే పోయింది బాహ్యంలో చదువు ఉంటాయి. అసలు ధనానికి, జ్ఞానానికి, చదువుకి, జ్ఞానానికి సంబంధం లేదు. అలాగే మీకు ధనం ఉండకూడదని చదువు ఉండకూడదని కాదు. అంటే మనకి ధనం లేదు కదా జ్ఞానం రాదు, చదువు లేదు కదా జ్ఞానం రాదని అటువంటి భ్రాంతి పడద్దు, అటువంటి ఊహించుకోవద్దు. అంటే ఒక్క విషయం మీరు జ్ఞాపకం పెట్టుకోండి, నాకు జ్ఞానం కలగకపోతే నా హృదయంలో నా వస్తువు నేను తెలియకపోవడానికి కారణం నాకు ధనం లేకపోవడంలో కాదు, చదువు లేకపోవడంలో కాదు, లేదా నా బంధువులు కారణం కాదు, నా అహంకారం ఒకటే కారణం. ఒకటి జ్ఞాపకించుకోండి, నా అహంకారం వల్లే నాకు జ్ఞానం కలగటం లేదు కానీ, నాకు డబ్బు లేకపోవటంలో కానీ, చదువు లేకపోవటంలో కానీ, లేదా నాకు బంధువులు సహకారం లేకపోవటంలో కానీ జ్ఞానం కలగకపోవడం కాదు. ఒక్క మీ అహంకారం ఇంటర్ఫీర్ అవ్వటం వల్ల మీ హృదయంలో వచ్చిన అనంతమైన వస్తువు, ఆ చైతన్య వస్తువు, అంతటా వ్యాపించినటువంటి వస్తువు, చాలుడైన వస్తువు, ఆ వస్తువు దానికి ఒక్కసారి మీ హృదయంలో ఉన్న వస్తువు ఒక్కసారి మీ జీవితంలో మీరు 100 సంవత్సరాలు జీవిస్తే అది పెరగడం కాకపోయినా ఆ హృదయంలో ఉన్న వస్తువు ఒక కొన్ని క్షణాల కనుక మీరు స్ఫురిస్తే మీరు భయం పోతుంది. కొంతమంది ప్రతి చిన్న విషయానికి భయం కలుగుతాం, కొన్ని కారణం తెలియదు. ఆ భయం వల్ల ఏమొస్తుందంటే దుఃఖం వచ్చేస్తుంది మనిషికి. అసలు ముందు ఆ హృదయంలో చాలా లేని వస్తువు ఉంటుంది హృదయంలో ఉంది. దేహం శవం అవుతుంది. దేహం శవం అయినా దేహంతో సంబంధం లేకుండా మీ హృదయంలో ఉన్న వస్తువు కొన్ని క్షణాలు, అది మీకు పెరమినంతగా ఉండక్కర్లేదు, కొన్ని క్షణాలు కనుక అది స్ఫురిస్తే ముందు చావు భయం, బాహ్య కారణ సంసార కారణంగా, ప్రకృతి కారణాలుగా, బాహ్య కారణాలుగా వచ్చే ఏ రకమైన భయం సరే ముందు వెంటనే నాశిస్తుంది. ఆ లోపల నా సంతోషం లేకుండా ఉంటుంది. ఈ చావు పుట్టుకులు, ఇతరులు, ఈ రాగద్వేషాలు, తర్వాత ఈ భయము, ఈ కోపము, ఇవన్నీ అహంకారానికి కానీ లోపల నా సంతోషకు ఏమీ సంబంధం లేదు. చావుకి చావుకి పుట్టుకి దానికి ఏం సంబంధం లోపల వస్తుంది, అది దానికి విచేయడం లేదు. నాకు రెండో వస్తువు ఉంటే మిమ్మల్ని చూస్తే నాకు భయం ఇస్తుంది, నన్ను చూస్తే నీకు భయం ఇస్తుంది. కానీ లోపల చైతన్యానికి మనకు రెండో వస్తువు లేదు. భయం రెండో వస్తువు ఉన్నప్పుడు మనకు భయం ఇస్తుంది, కానీ రెండో వస్తువు వెళ్ళి ఏం భయం ఇస్తుంది, భయం లేదు. ఉదాహరణకు రమణ మహర్షి కూడా ఒక మాట చెప్పాడు. అతను వచ్చి ఒంటరిగా కూర్చొని స్వామి స్వామి అంటే ఆయన టీచింగ్ చాలా వండర్ఫుల్గా ఉంటుంది. చాలా అంటే మీకు అప్పటికప్పుడు మమ్మల్ని నిప్పేస్తే అప్పటికప్పుడు నీళ్ళు వేస్తే వెంటనే ఆరిపోతుంది. ఇప్పుడు మీరు నీళ్ళు పోసాం అనుకోండి, ఇప్పండి దాంతో నీళ్లు పోసాం అనుకోండి, ఇంకా దంతం నాకు ఆరదు. మీరు నీళ్లు పోసిన మరుక్షణంలో ఆరిపోతుంది. అందుకని ఇప్పుడు నీళ్లు పోయి మీరు రేపు ఆరుతాను నొప్పి చెప్పదు. అదే ఆయన టీచింగ్ ఎటువంటి వెళ్ళి అప్పటికప్పుడు ఆనంద స్పాట్ మీకు రిజల్ట్ వచ్చేస్తుంది. వాయుదేవ సమస్య లేదు, అంత వండర్ఫుల్ టీచింగ్. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ప్రధాన మహర్షి గారు ఒక గతం వచ్చి నేను దొంగతనం వాడు చేశానండి అని అన్నాడు. నేను దొంగతనం చేశానండి, ఆ దొంగతనం చేశానని ఆ చేసిన జ్ఞాపించడం వల్ల నాకు దుఃఖం వస్తుంది అని చెప్పాడు. అప్పుడు భగవాన్ చెప్పిన టీచింగ్ వండర్ఫుల్ చూడండి. నామదేవాలయం చేశారంటే మీరు గోదావరిలో మీరు లేదా బంగాళ కూడా మీరు కూడా మీరు గమ్మదానం చేశాను కదా, గోదావరి స్నానం చేశారని గమ్మానం కూడా స్నానం చేసుకుని అలా చెప్తాను. ఆయన టీచింగ్ నేను ప్రత్యేక కోసం చెప్తున్నాను. అప్పుడు భగవాన్ అన్నారు, నువ్వు ధనజనం చేశాను అంటున్నావు, నువ్వు ఎవరు చైతన్యం, ఎవరు చైతన్యం, చైతన్యం ఎప్పుడు ధనజనం చేయగలరు, ఎవరు చైతన్యం, చైతన్యం ఎప్పుడు దొంగతనం చేయదు. కానీ ఇప్పుడు దొంగతనం చేశాను చేశాను అనుకుంటున్నాను చూసావు, ఆ చేశాను అనే తరంపు దగ్గర ఎదురేస్తే ఏం ఎవరు చెప్తారు. ఇక్కడ బాగా అర్థం చేసుకుని నేను దొంగతనం చేశాను చేశాను అంటున్నాడు కదా, తలంపు ఎదురు, ఆ తలంపు వస్తే ఆ తలంపు దగ్గర ఎదురేస్తే ఇప్పుడు నీకు చాపేసి తెలుస్తున్నాడు, చేశాను చేశాను అంటున్నాడు కదా, అది ఎదురు ఏంటి, ఎవరో చేతున్నాడు, చేతనం దొంగతనం చేయదు. నేను చేశాను చేశాను అనుకుంటున్నా, ఆ చేశాను అనే తలంపు నేను ఎదురేస్తే అదేం నిన్ను పీడించదు బాధించదు. ఇప్పుడే ఇక్కడే ఇందులో నావు, ఇప్పుడే ఎక్కడో కాదు, ఇప్పుడే ఇక్కడ ఒక శాంతి జరుగుతుంది, మీ వర్గం లేని శాంతి జరుగుతుంది. నేను దొంగతనం చేశాను తలంపు మీ వర్గం లేని శాంతి నీకు అడ్డుకుంటాను, ఆ తలంపు నీ ప్రయోజనం లేదు, మీ వర్గం లేని శాంతి ఇప్పుడే ఇక్కడే అది నీ చేతికి అందుతుంది, ఎప్పుడో కాదు. మామూలుగా అయితే మనం ఆగే ఆన ఎదురుకి స్నానం చేసే ఈయన ఎదురుకి స్నానం చేసే ఆ మూర్తికి నమస్కారం పెట్టుకుని ఈ మూర్తికి నమస్కారం పెట్టుకుని ఇలా చూసే చెప్తారు మామూలుగా, అందులో చెప్తారు. ఆ తలంపు ఎదురు ఏం లేదు, ఆ తలంపు ఎదురేస్తే నిర్వహణ శాంతి ఇప్పుడు అనుకుంటుంది, అప్పుడు ఇప్పుడే ఎప్పుడో కాదు. అది ఆ హీటింగ్లో ఉన్న ప్రత్యేకత చెప్పడం కోసం ఇది నేను విషయం చెప్తున్నాను. భగవాన్ చెప్తున్నారు, గురువుకి కానీ ఒక ఈశ్వరుడికి కానీ నేను శరణాగతి కనుక పొందితే అంటే అప్పుడు మనకి కృష్ణుడే ఉదయించు, కృష్ణుడే మనకి ఉదయించు అంటే ఆయన కొంతమందికి డౌటింగ్ ప్రామస్లు ఉంటారు, ప్రతిదానికి అనుమానం, ఈ అనుమానాలు ఈ సందేహాలు కృష్ణుడు దీనికి ఎవరైతే శరణాగతి పొందాడో, ఈశ్వరుడికి ఎవరైతే శరణాగతి పొందాడో, ఈశ్వర ధ్యానం గురువు ధ్యానం చాలా మేలు కలగజేస్తుంది వాళ్ళకి సాధకం. గురువుని ధ్యానం చేసినా ఈశ్వరుని ధ్యానం చేసినా రెమెంబరెన్స్ సరిపోతుంది, ఈశ్వరుని మన రెమెంబరెన్స్లోకి పెట్టుకుంటే, గురువుని రెమెంబరెన్స్లో పెట్టుకుంటే అది చాలా విశేషంగా పనిచేస్తుంది, మీ సందేహాలు నశిస్తారు. కొంతమంది మాటమాటికి సందేహిస్తారు, వారు ఈ లోకంలో కానీ వారి శరీరం చనిపోయాక పరలోకంలో విన్నాడు సుఖపడ్డాను, మాటమాటికి సందేహించే వాళ్ళు ఈ లోకంలో ఉన్నా పరలోకంలోకి వెళ్ళినా వాళ్ళని సుఖపడరు, వాళ్ళని శాంతి దొరకదు అని భగవంతుడు కూడా గీతలో చెప్పాడు. అంటే మీకు శరణాగతి మీద పొందితే వెరీ ఈశ్వర, వెరీ ఈశ్వర అని భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, ఒక కంట్రోలర్ ఒకడు ఉన్నాడు ఈ మనసుకి, అది ఒక విశ్వాసం. మీరు ఇంట్లో శరణాగతి చేస్తారు కానీ ఆ విశ్వాసం ఇంట్లో ఇప్పుడు శరణాగతి ఏం చేస్తారు, దేవుని ఈశ్వర ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, కంట్రోలర్ అనేవాడు ఒకడు ఉన్నాడు. వారికి మీరు శరణాగతి కనుక చేస్తే మీకున్న సందేహాలన్నీ రిడ్యూస్ అయిపోతాయి, సందేహాలు తగ్గిపోతాయి, మీకున్న అశాంతి కూడా తగ్గిపోతుంది. అందుకే ఈశ్వరుని శరణాగతి పొందటం చాలా ముఖ్యం, ఆ శరణాగతి పొందటంలో మీకు శక్తి కలుగుతుంది. అది ఎవరికి ఈశ్వరుడికి శరణాగతి చేస్తున్నాడు వారికి శక్తి కలుగుతుంది, వారి ఎక్కువ అన్నాడు ప్రతి చిన్న విషయానికి కృష్ణించాలని ముద్దు కూడా వారికి మీకు కలగదు, ఈశ్వరుని శరణాగతి పొందిన వారికి. భగవాన్ చెప్పుకుంటే మీరు ఎప్పుడన్నా కొంచెం అనుకున్న పనులు జరిగిపోతున్నటువంటి సంతోషం ఇస్తుంది, ఆ సంతోషం ఎవరు అబద్ధమైన కనుక వస్తుంది, మీకు ఎప్పుడైనా దుఃఖం కూడా వస్తూ ఉంటుంది, ఆ దుఃఖం ఎవరికి వస్తుంది, అసత్యమైన దానికి వస్తుంది. సంతోషం వచ్చేది అసత్యమైన దానికి, దుఃఖం వచ్చేది కూడా అసత్యమైన దానికి, అసలు బలంసి ఎవరికి అసత్యమైన దానికి. ఇది ఈ చిన్న పాయింట్ మీద ఇక్కడ అర్థం చేసుకోండి, తొందరలో అనేక లైఫ్ అంతా తరగతులే, మనిషి చుట్టూ మొదలు చనిపోయే వరకు అనేక తరంపులు ఇంటిగా కూర్చున్నారని కూడా ఒకసారి మీకు సంతోషం ఇచ్చేస్తూ ఉంటుంది, ఒకసారి దుఃఖం వస్తూ ఉంటుంది, ఒకే రోజున మీరు వాచ్ చేయబోతున్న ఇంటి కదా, మీకు ఇష్టమైన తలంపు వచ్చినప్పుడు సంతోషం వస్తుంది, ఇష్టమైన తలంపు వచ్చేసింది దుఃఖం వచ్చేస్తుంది, ఒక గంటలో ఇది వచ్చేస్తుంది అదే వచ్చేస్తుంది, అది తలంపు ఇది తలంపు, ఇది అర్థం చేసుకోండి. మీరు ఇష్టమైన తలంపు వచ్చినప్పుడు సంతోషం వస్తుంది, ఇష్టమైన తలంపు వచ్చినప్పుడు దుఃఖం వస్తుంది, కానీ అది నిజం కాదు ఇది నిజం కాదు, అది తలంపు ఇది తలంపు. ఇది ఇక్కడ భగవాన్ చెప్పిన టెక్నిక్ ఏంటంటే టీచింగ్ వండర్ఫుల్ టీచింగ్. ఇప్పుడు ఏముడి తలంపుతో వస్తున్నాయి అని ఒక భావన, ఏదైతే మనకు నేనుగా వ్యక్తం అవుతుందో అదొక భావన, అదొక తలంపు అంటే అంటే అది నిజం కాదు. ఆ నేననే ఆ మొదటి తలంపకి నేనున్న భావనకి ఇష్టమైన తలంపులు ఒకసారి వస్తాయి, ఇష్టమైన తలంపులు ఒకసారి వస్తాయి. ఇది ఇష్టమైన తలంపు వచ్చినా ఇష్టం లేని తలంపు వచ్చినా ఆ నేను మొదటి తలంపుతో అది కూడా ఒక తలంపు, నేను నేనంటాం చూశారు మనం అది కూడా ఒక తలంపు, ఆ తలంపుతో ఇష్టమైన తలంపులు ఇష్టం లేని తలంపులు వస్తున్నాయి. ఈ రెండింటికి ఆధారంగా ఉన్న ఆ నేను తలంపు ఎవరు అని డైరెక్ట్గా మీరు దాన్ని విచారణలో పెట్టకపోతే దానికన్నా మీకు ఎంక్వైరీ చేయకపోతే కోటి జన్మలు ఎత్తున జ్ఞానం రాదన్నారు. ఎస్కేపిజం మీద కుదరదు. ఒకసారి డైరెక్ట్గా మీ తలంపని మీరు ఫేస్ చేయాలి. మీ నేను తలంపని మీ సొంత సమస్య, సమాజం పరిష్కారం చేయదు, ప్రభుత్వం పరిష్కారం చేయదు. మీ సొంత సమస్య కాబట్టి మీరే పరిష్కారం చేసుకోవాలి. మీ దుఃఖం ఎవరికి వస్తుంది, మీ సంతోషం ఎవరికి వస్తుంది? ఒకసారి కుంగిపోతుంది, ఒకసారి కుంగిపోతుంటాను. ఈ కుంగిపోవడం ఎవరికి వస్తుంది, ఈ కుంగిపోవడం ఎవరికి వస్తుంది? ఇవన్నీ ఆ నేననే భావనకి, ఆ నేననే తలంపుకి ఎన్ని వస్తున్నాయి. దాని కనుక నువ్వు పట్టుకోకపోతే అది సృష్టించిన గడవల్లో పడిపోయి దాని కనుక మొదటి తలంపు కనుక నువ్వు పట్టుకోకపోతే నీకు జ్ఞానం ఇచ్చే సమస్యలే. నువ్వు ఎంత చదువు అయినా సరే, ఎంత పాండిత్యం అయినా సరే, ఎంత జ్ఞానం అయినా సరే, ఆ మొదటి తలంపు నీకు అడ్డేస్తాం. నీ హృదయంలో ఉంటుంది అమృత స్థితిని చూశాం. నీ హృదయంలో అమృత స్థితి నీ చేతికి అందకుండా నీవే ఉంటున్న మొదటి తలంపు నీకు అడ్డేస్తాం. అది నువ్వు గుర్తించాలి. నువ్వు ఒకవేళ ఎదుకలో నీ మీద ఆ తలంపు, ఆ మొదటి తలంపు ఎవరు, నేను ఎవరు, నేను నేను ఏది మనలో నేను వ్యక్తం అవుతుంది, మనలో ఏదో ఒకటి నేను కింద వ్యక్తం అవుతుంది, ఆ నేను ఎవరు అని ఒక నువ్వు విచారణ చేయగలిగితే చెయ్యి. ఒకవేళ ఆ విచారణ చేయటానికి నీకు మెంటల్ మేకప్ కానీ ఎక్విప్మెంట్ నీకు రాకపోతే, అంటే కొంతమందికి జన్మాంతరం నుంచి ఒక మార్గానికి ఇష్టపడతారు. కొంతమంది జ్ఞాన మార్గం, కొంతమంది భక్తి మార్గం, కొంతమంది కర్మ మార్గం, కొంతమంది ధ్యాన మార్గం. ఆ పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి ఒక దాంట్లో అట్రాక్ట్ అవుతారు. కానీ భగవంతుడు ఏ మార్గంలో ప్రయాణం చేశాను అభ్యంతరం లేదు, ఏ గురువును ఆరాధించాను అభ్యంతరం లేదు. కానీ కాబట్టుకోవాల్సింది ఆ బాడీ బాగుండని ఏదైతే నేను పరిమితం చేస్తుందో, నీ ఉనికిని, నీ అస్తిత్వాన్ని ఏదైతే పరిమితం చేస్తుందో, ఆ నేను ఏ మార్గంలో ప్రయాణం చేశాను, ఆ నేను కనుక నీకు పోగొట్టుకోకపోతే నీకు మోక్షం లేదు, పరమస్థితి లేదు, జ్ఞానం లేదు, నీ ఆనంద స్థితిని అందుకోలేదు. అయితే ఆ నేను జ్ఞాన మార్గం ద్వారా ప్రయాణం చేసి ఒకసారి పోగొట్టుకునే శక్తి నీకు లేకపోతే శరణగతి చేయి. ఇది ఇక్కడ చెప్పింది. కొంతమంది విశ్వాసం సహజంగా పుట్టుకుతో వస్తుంది. అదే విశ్వాస ప్రాప్తికి కృతజ్ఞత గ్రాటిట్యూడ్ భావన ఉన్న వాళ్ళకి ఈ శరణగతి మార్గం మంచిది. అది అంటే మీకు నువ్వు జైతం సమస్య అయితే ఇంకోరు నిండలేదు. ప్రతి విషయానికి అనుమానించే మనస్తత్వం ఏమిటంటే ఇంకోరు నిండలేదు. అదే కాకుండా భగవంతుడు వాడు ఒకడున్నాడు, ఈశ్వరుడు ఉన్నవాడు ఒకడున్నాడు, ఓ కంట్రోల్ ఒకడున్నాడు, మిమ్మల్ని నన్ను సృష్టిని నియమించేవాడు ఒకడున్నాడు, ఈ ఫైవ్ ఎవిడెన్స్ని నియమించేవాడు ఒకడున్నాడు, వర్షం కురిపించేవాడు, వర్షాన్ని పట్టుకునేవాడు ఆయన, వర్షం రాకుండా పట్టుకునేవాడు ఆయన, వర్షాన్ని కురిపించేవాడు అది మనకి తెలియటం లేదు. అది వాడు ఒకడున్నాడు కంట్రోల్ ఒకడున్నాడు, ఎలిమెంట్స్ని కూడా ఫైవ్ ఎలిమెంట్స్ని వాడు కంట్రోల్ చేస్తుంటాడు అని వాడున్నాడు. వాడికి సన్నిహిత పొంది ఈశ్వరుడు ఎలా చెప్తే అలా చేస్తూ వాడు మనకి ఇష్టం వాడిపోయినా ఆయన ఇష్టం మన ఇష్టంగా చేసుకుని ఎవరైతే ప్రవర్తిస్తున్నాడో వాడికి ఈశ్వరుని స్వరూపాన్ని ఇస్తాడు. అది మహాత్మా గాంధీ గారు చెప్పారు, ఈశ్వరుడు మీద విశ్వాసం ఉన్నాడు కొండలను కూడా కలపడలేడు అని. పెద్ద పెద్ద కొండలను కూడా కలపడలేకపోయి ఈశ్వరుడు మీద విశ్వాసం ఉన్నాడు. ఆ శ్రేష్ఠకి అటువంటి శక్తి ఉంది. అది ఈశ్వరుడు మీద మీకు నమ్మకం ఉంటే శరణగతి మార్గం మంచిది. ఉన్నాడా లేడా, ఉన్నాడా లేడా, ఉన్నాడా లేడా అని ఏ రోజు కారు అనుమానించే వాళ్ళకి విచారణ మార్గం మంచిది. ఉన్నాడు భగవంతుడు ఎవడు ఒకడు ఉన్నాడు అనేటువంటి పరం చరిత్ర కనుక నీకు ఉంటే ఇంకోరు మీద మీకు అక్కర్లేదు. శరణగతి మార్గంలో నువ్వు ప్రయాణం చేయొచ్చు, అదే నీకు శరణగతి అక్కర్లేదు. అంటే నువ్వు నెమ్మదిగా నువ్వు సరెండర్ అవ్వాలి. ఇది వచ్చిన రహస్యం ఉంది. నీకు ఒకసారి ఏదో కష్టం వచ్చేసినట్టు అనిపిస్తుంది. భగవంతుడు ఏం చేస్తాడంటే ఆ కష్టాన్ని ఆ కష్టంగా ఉంచడు. ఆ కష్టాన్ని ఏదో ఒక మంచి కోసం మిమ్మల్ని తిప్పడం కోసం ఆ కష్టాన్ని మీకు ఇచ్చారని మీకు గ్రహిస్తే నేను గమనం ఈ బాగా అర్థం చేసుకోండి. ఒకసారి మీకు ఏదో ఇదుకులు పెట్టినట్టు తలుపు సంఖ్యలో పెడితే తలుపు సంఖ్యలు పెడితే మనం నొక్కితే ఎలా ఉంటుంది మనకి. ఒకసారి భగవంతుడు ఏం చేస్తాడంటే మిమ్మల్ని ఇదుకులు పెట్టినట్టు చూపిస్తారు. ఉంటారా మీకు అనుకూలింపు చేస్తాడు వాడు. అంటే పరిస్థితులని చివరిపెట్టాడు, పరిణామాలు ఇదుకులో పెట్టడు. పరిణామం కూడా మీకు జ్ఞానం ఇవ్వడం కోసం ఒకసారి మనం నీటిలో పెట్టి ఉంచుతాడు. అది ఈశ్వరుడు యొక్క ప్లాన్, ఆ ఈశ్వరుడు యొక్క ప్రణాళిక కనుక మీ దేనికి అర్థం వచ్చంటే శరణగతి తొందరగా మీకు వ్యాగం అవచ్చును. అంటే బయటికి కనిపించే కష్టం మీరు ఏదైతే దాచడానికి మీకు కష్టంగా మీకు అనిపిస్తుందో ఆ కష్టం మరి మీకు సుఖంగా శాంతిగా ఆనందంగా మారుతుంది. అది మీరు గ్రహించారు. మీ కష్టమే మీకు ద్వేషం అయిపోతుంది చివరికి, అదే వరం అయిపోతుంది మీకు. అది మీరు గ్రహించాలి. మొట్టమొదటి మీ కష్టంగా మీకు కనిపిస్తుంది, అది ఈశ్వర ప్రణాళికను మీరు అర్థం చేసుకుంటున్నారు. అంటే జరిగేదంతా ఈశ్వర సంకల్పం, అనుగుణంగా మన సంకల్పం, జరిగేది ఈశ్వర సంకల్పం. మనం ఇలా చేతులు కూడితేనే ఈశ్వరుడు మోసపోడు. ఆయన ఇష్టమే మన ఇష్టం, ఆయన సంకల్పమే మన సంకల్పం. అది ఎవరైతే అది ఈశ్వరుని యొక్క సంకల్పాన్ని సొంతం చేసుకుంటున్నారో, ఈశ్వరుని ఇష్టాన్ని సొంతం చేసుకుంటున్నారో, అప్పుడు నిజమైన నమస్కారం. అది నిజమైన నమస్కారం. అన్ని చేస్తుంది ఈశ్వరుని సంకల్పం అంటే మనకి ఇష్టం లేదని చేరగించుకుంటాం అనుకున్నాం. అన్ని సంకల్పం ఏమి బాగోలేదని అనుకునేది మన సంకల్పం జరుగు ఈశ్వర సంకల్పం. రమణేశ్వరుడు బ్యూటిఫుల్ సెంటెన్స్ చెప్పాడు. ఆయన చెప్పే మాటలు షార్ప్గా ఉంటాయి, స్వీట్గా ఉంటాయి, పొట్టు పొట్టుగా ఉంటాయి. మాటలు చాలా తక్కువ మాట్లాడతారు. అవసరం ఉన్నాయనుకుంటేనే ఏ మౌత్ ఓపెన్ చేస్తారని కాదు, మాట్లాడే సమస్య లేదని. ఏదైనా అవసరం ఉంది మాట మనం చెప్పాలన్నప్పుడు మౌత్ ఓపెన్ చేస్తారు, లేకపోతే మన కరెక్ట్ గా వేసి పెట్టుకుని మాట్లాడరు. నేను అదే తర్వాత ఆ మాటలు కూడా ఎలా ఉంటాయంటే షార్ట్గా ఉంటాయి, స్వీట్గా ఉంటాయి. శాస్త్రం కూడా శాస్త్ర వాసులు చేపల వాసులు ఏమి ఉండదు, చాలా నీట్గా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది. ఆ వాక్యం కూడా నీట్గా ఉంటుంది, తనలో ఆకర్షణ ఉందా. ఆయన చెప్పిన ఎందుకు మొక్కడా కానీ ఏది చెప్పిన ఆయన అనుభవం తీసుకెళ్తాడు కానీ చక్షణ ఆధారపడి ఒక వాక్యం చెప్పరు. ఏదో వేదంలో అలాగ ఉందో ఉపనిషత్తులు ఎలాగ ఉందో అలాగే నేను చెప్పరు. ఆయన అనుభవంలో ఉన్నది, ఆయన అనుభవం స్పష్టంగా ఏదైతే ఆయన అనుభవంలో ఉందో, నేను మిమ్మల్ని ఎంత స్పష్టంగా చూస్తున్నాను, మీరు నేను ఎంత స్పష్టంగా చూస్తున్నారు, ఆయన అనుభవమైన విషయాన్ని తీసుకెళ్తారు కానీ ఎందుకు మొక్కలని నేను చెప్పరు. ఆయన ఎక్స్పీరియన్స్ నుండి తీసి చెప్తాడు. ఒక మాట చెప్తారు, ఈ వాక్యం మీకు అర్థమైతే మీకు బండికి దుఃఖం ఉన్నప్పటికీ మీ బండికి సుఖం కింద మారిపోతుంది. ప్రస్తుతం బండి సరిపడి గొడవబండి సరిపడి దుఃఖం ఉందనుకోండి, మీకు మీకు మళ్ళీ గొడవబండి దుఃఖం ఉంది సార్, గొడవబండి అంత దుఃఖ స్వప్నం వచ్చేస్తుంది, మీ దుఃఖం అంతా స్వప్నం కింద మారిపోతుంది. ఈ ఒక్క వాక్యం అర్థం చేసుకుంటాం. జరిగేదంటే ఈశ్వర సంకల్పంతో జరుగుతుంది, తెలియదు. జరిగేదంటే ఈశ్వర సంకల్పంతో జరుగుతుంది మనకి తెలియలేదు. అది తెలుసుకోవటం విజ్ఞానం. మనం తపోరం చూడలేదు, మనం తెలియకపోయినా జరిగే అంశంకైతే మనం తెలియలేదంటే ఆ ఈశ్వర సంకల్పం మనకి తెలియకపోవడంలో దుఃఖం వస్తుంది. ఇది బాగా అర్థం చేసుకోండి. మనం తెలియకపోయినా తెలిసినా జరిగేది అదే, తెలియకపోయినా జరిగేది అదే. ఇది ఒక్క వాక్యం అర్థం చేసుకోండి, ఏం అక్కర్లేదు. జరిగేదంతా ఈశ్వర సంకల్పంతో నడుస్తుంది, జరిగేదంతా ఈశ్వర సంకల్పమే. ఒకవేళ మనం తెలియకపోతే జరిగేదంతా ఈశ్వర సంకల్పాన్ని బట్టి జరుగుతుందని మనం తెలియదనుకుని తెలియకపోయినా అది జరిగిపోదే, తెలిసినా జరిగిపోదే. మీకు తెలియకపోతే దుఃఖం వస్తుంది, ఈశ్వర సంకల్పంతో జరుగుతుందన్న సంగతి మీకు తెలిస్తే దుఃఖం మారిపోతుంది. సింపుల్గా చెప్పారు ఒక వాక్యం. జరిగేదంతా ఈశ్వర సంకల్పంతో జరుగుతుందని మనం చెప్పేస్తున్నాం. భగవాన్ కూడా జరిగేదంతా ఈశ్వర సంకల్పంతో నడుస్తామని భగవాన్ కూడా చెప్పారు, మనం చెప్పేస్తున్నాం. దానికి మనకు తేడా ఏమని చెప్పు. నేను మనం చెబుతున్నట్టు జరిగేదంటే ఈశ్వర సంకల్పంతో నడుస్తాను, జరిగేదంటే ఈశ్వర సంకల్పం అది ఆయన చెప్తున్నాడు. మనకి ఆయనకి తేడంటే ఆయన చెప్పి మాట ఆయన అనుభవంలో ఉంది. మనం చెప్పిన మాట మన అనుభవం లేదు, చెరకపోవడం అది తేడా. అంతకంటే లేదు ఆయన చెప్పిన మాట లేదు, ఆయనకు అనుభవం లేదు, అక్కడ దుఃఖం ఆడిపోయింది. ఆ మాట మనమే చెబుతున్నాం, మనం కూడా తెలియచెప్పుకోవడం కాదు, మనం కూడా ఆ మాట చెబుతున్నాం. కానీ ఆ మాట నోటితో చెబుతున్నాం, కానీ మన నోటితో చెప్పిన మాట మనకు అనుభవం లేదు. ఏం లేదు, మన రోజు మీద చెప్పే మాట మనకు అనుభవంలో వచ్చిందనుకోండి, మనం కూడా విషయం పోతాం. ఇంతే కదా సింపుల్ కారణం. ఒకటి విచారణ మార్గం, రెండు విచారణ బట్టి మార్గం. ఈ రెండు మార్గాల్లో మీకు ఏది ఇష్టమైతే అందరూ మీరు ప్రయాణం చేయొచ్చు. అంటే మీరు మనస్సుకి మీ మానసిక ప్రవృత్తికి ఏది ఇష్టమైతే అందరూ మీరు ప్రయాణం చేయొచ్చు. కానీ ఈ రెండు మార్గాల్లోనూ పాల్గొట్టుకోవలసినప్పటికీ ఒకటే, మీరు ఆయుర్వేద మందు వాడినా, హోమియోపతి మందు వాడినా, ఇంగ్లీష్ మందు వాడినా పాల్గొట్టుకోవాల్సింది రోగమే. ఏ మంది వాడినా అదేవిధంగా ఏ మార్గంలో ప్రయాణం చేసినప్పటికీ పోగొట్టుకోవాల్సినప్పటికి ఈదో సంవత్సరం నువ్వు పోగొట్టుకోవాలి. ఏ మార్గంలో ప్రయాణం చేసిన దాన్ని పోగొట్టుకోవాలి. ఎవరో నీకు అడ్డు కావటం లేదు, నీకు జ్ఞానం కలగడం కోసం ఎవరో అడ్డు కావటం లేదు, ఎవరో ఇంటర్వ్యూ రావటం లేదు. నీకు ఈ అమ్మగారికి జ్ఞానం కలగకుండా నేను అడ్డేస్తాను, నేను అడ్డేస్తాను, నేను అడ్డేస్తాను, ఎవరో అడ్డు కావటం లేదు, బట్టి పని పెట్టుకుని అడ్డు కావటం లేదు. కానీ బయట ఎవరు అడ్జస్ట్ చేస్తున్నారని నీకు అనిపిస్తాం లేదు, నీ అహంకారం అడ్డేస్తాను అనే సంగతి నీకు తెలియటం లేదు. కనీసం ఈ తెలుసుకోవడానికైనా భవిష్యత్తుని వందలు పడుతుందమ్మా. మనం పోగొట్టుకోవడం మాట తెలిసింది, మన అహంకారంగా మనకు జ్ఞానం పొందకుండా అడ్డేస్తాం అనే సంగతి తెలుసుకోవడానికి కూడా మేము వందలు గొంగలు పట్టొచ్చు. ఎవరో ఇతరులు అడ్డేస్తున్నారని నువ్వు అనుకోకు. నీ అహంకారం ఇంటర్వ్యూ రాకుండా చూసుకో. మన చేతితో చేసే పనులు, నోటితో మాట్లాడే మాటలు ఈ అహంకారం యొక్క ఇంటర్ఫీరెన్స్ కనుక లేకుండా చూసుకుంటే అది గుండెలుగా మీ యొక్క పలకబడిపోతుంది. సంకల్పాన్ని విడిచిపెట్టమని కృష్ణుడు చెప్తున్నాడు. సంకల్పం లేకపోతే రోజు కలగలతో కనీసం మంచి నీళ్ళు తాగడానికైనా మంచి నీళ్ళు కావాలని తలంపు వచ్చిన తర్వాత కూడా మనం మంచి నీళ్ళు పెంచుకున్నాం. కాశీ వెళ్ళాలని అనుకున్న తర్వాత కూడా మనం కాశీ వెళ్తాము. అంటే అప్పుడు భగవంతుడు ఏం చెప్పారంటే కృష్ణుడి ఉద్దేశం అది కాదు, సంకల్పం అంటే స్వంతం చేసుకునే ప్రయత్నం చేయొద్దు అని. అంటే వస్తువులు ప్రపంచంలో అనేక వస్తువులు ఉంటాయి, ఆ వస్తువులను వాడుకోవచ్చు. ఆ వస్తువులను వాడుకోవచ్చు, ఎవరి ఇంటికి వెళతాం మనం. కంచంలోనే అన్నం పెడతారు, ఆ కంచంలో అన్నం కొనవచ్చు. ఆ కంచాన్ని సొంతం చేసుకునే ప్రయత్నం చేయరు, బాగా అర్థం చేసుకోండి. అదేవిధంగా ప్రపంచంలో అనేక వస్తువులు ఉన్నాయి, ప్రపంచంలో అనేక వస్తువులు. ఆ వస్తువులు వాడుకోవడం మంచి నీళ్ళు తాకూడదని కాదు, అన్నం నువ్వు చనిపోవడం కాదు. కానీ ప్రపంచంలో ఏ వస్తువును కూడా నువ్వు అనుభవించవచ్చు, ఆ వస్తువును ఉపయోగించవచ్చు, కానీ దాన్ని సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం దాని అర్థం అది అన్నారట. వస్తువుని ఉపయోగించుకోవడం పొరపాటు కాదు, కనిపించే వస్తువుని అడిగి నా సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేయాలి. ఆ సొంతం చేసుకోవాలనే ప్రయత్నం సంకల్పం.
ఒకటి ఏ పదార్థమైనా సరే ఆ పదార్థాన్ని ఉపయోగించుకోవటమే పొరపాటు లేదు, కానీ నా సంకల్పం చేసుకోవాలి ఆ వస్తువుని అనుకోవటంలో అది సంకల్పం, దాన్ని విడిచిపెట్టుకున్నాడు కృష్ణుడు అని చెప్పారు వివరంగా. అంటే మన జీవితంలో అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి, ఒక సంఘటన మీకు సంతోషం వస్తూ ఉంటుంది, ఒక సంఘటన మనకి దుఃఖం వస్తూ ఉంటుంది, మనకు ఒకసారి గౌరవం వస్తూ ఉంటుంది, ఒకసారి అలవడం వస్తూ ఉంటుంది. మీకు అర్థమవుతుంది, ఒకసారి మనం అనుకున్నట్టు పనులు జరిగితే ఒకసారి మనకి జరగదు. అంటే మీరు ఏది జరిగినా ఎలా జరిగినా అది ఈశ్వరుని సంకల్పం ప్రకారమే జరుగుతుంది కదా. ఏది ఇచ్చినా అనుగ్రహమే, ఒకవేళ మీ జగన్లో సుఖం వచ్చినా దేవుడు ఈశ్వరుని అనుగ్రహం, కష్టం వచ్చినా ఈశ్వరుని అనుగ్రహం, అది ఏది చేసినా ప్రసాదమే, ఏది చేసినా అనుగ్రహమే, మనకు అనుకూలంగా జరిగినా ఈశ్వరుని అనుగ్రహమే, ప్రతికూలంగా జరిగినా ఈశ్వరుని అనుగ్రహమే అని నువ్వు కనుక ఆయన ఏది జరిగినా మంచి జరిగినా చెడు జరిగినా ఆయన అనుగ్రహమే అని నీ మనసులో సమాధానం కనుక నీకు కుదిరితే, నీ మనసు కనుక ఒక సాటిస్ఫాక్షన్ కనుక వస్తే, నీ మనసు కనుక సంతృప్తి కనుక వస్తే, నీ మనసులో కనుక సమాధానం కనుక నీ బుద్ధి కనుక సమాధానంగా ఏ విధంగా అనుగ్రహమైనటువంటి సమాధానం కనుక కుదిరితే నువ్వు శరణాగతి కొంచెం కొంచెం పూజించినట్టు గుర్తు అని. అంటే ఎప్పటికీ శరణం చాలా కష్టం ఉంది, అది పరిపూర్ణమైన శరణాగతి మొట్టమొదటి చాలా కష్టం, కానీ ప్రాక్టీస్ చేయగా చేయగా ముందు ముందు పార్షియల్ సరెండర్ వస్తుంది, తర్వాత ప్రాక్టీస్ చేయగా చేయగా పూర్ణ శరణాగతి గురించి అర్హుడవుతాం. అంటే ఆ పూర్ణ శరణాగతి నిజమైన ప్రార్థన, అందరి వల్ల వెళ్ళని దేవుడు నాడు, కానీ సంకల్పానుసారంగా అంటే ప్రారంభ ఆ దేవుని యొక్క ప్రారంభానుసారంగా యంత్రం దగ్గర నియమించిన మనిషి ఆ యంత్రాన్ని ఏది లేదు దిగుతాడు. ఈశ్వరుడు అందరి ఉపయోగాల్లోనూ ఏ గంట ఉంది ఏ గంట వెళ్ళిపోయి ఎక్కడ దేవుని తిడిపి కాఫీ తిడిపి అలా కాకుండా టెస్ట్ చేసుకున్నాడంట అందరి ఉపయోగాల్లో, ఒక క్షణాన్ని కూడా రోజు పెట్టి ఎక్కడికి వెళ్ళట్లు కాఫీ కలగట్లు దేవుడానికి వెళ్ళట్లు వాడు అందరి ఉపయోగాల్లోనూ టెస్ట్ చేసుకున్నాడు. ఎలా ఉన్నాడటండి టెస్ట్ చేసుకున్నాడటం, వాడు ఏం చేస్తాడని టెస్ట్ చేసుకుని సైలెంట్ గా పనిచేస్తాడటండి, స్లోగా పనిచేస్తాడని దేవుని యొక్క ప్రారంభాన్ని అనుసరించి దమ్మలు చెప్తుంటే ఆ దేవుడికి చెప్తూ ఉంటాడు. నేను శరీరంలో అండి, నేను చాలా సమర్థుణ్ణి, నేను చాలా బుద్ధిమంతుణ్ణి, నాకు ఏకాగ్రత బాగుంది అది ఎలా అనుకుంటుంటే విచారణ మార్గం ఎదుపుర బాబు అంటున్నారు భగవాన్. నేను తెలివితేటలు నుంచి ఏమని చెప్తానంటే నేను తెలివితేటలు లేదని నేనంటే చెప్తాను, నేను శరీరం వాడిని, నేను చాలా బుద్ధిమంతుణ్ణి, నేను ప్రతిభావంతుణ్ణి, నేను చాలా గొప్పవాడిని అనుకుంటున్నానంటే ఇలా అనుకుని తప్పితే విచారణ మార్గంలో ప్రయాణించి నీ శరీరం వాడిని ఎవరనుకుంటున్నాడు, నేను చాలా గొప్పవాడిని అనుకుంటున్నాడు, ప్రజ్ఞావంతుణ్ణి నేను ఎవరైతే అనుకుంటున్నాడు, ఈ సమాజాన్ని నేను ఉద్ధరించేస్తాను ఎవరైతే అనుకుంటున్నాడు ఆ నేను నేను తెలుసుకో, విచారణ మార్గాన్ని వెళ్ళిపో, వెళ్ళిపో నీ మార్గాన్ని వెళ్ళిపో, ఇంకా మాయస్ అయితే నీ మార్గాన్ని వెళ్ళిపో. అదే నేను తెలియనివాడు అనుకుంటే నేను తిరుగుతున్నాను నేనెందుకంటాను, ఆ తెలియనివాడు ఎవడ లోపలని నేను తెలియనివాడు నేను తెలియనివాడు ఎవడనుకున్నాడు వాడిని పట్టుకున్నాను దాన్ని పట్టుకో. అంటే విచారణ మార్గంలో నువ్వు ప్రయాణించే విచారణ మార్గం అంటే ఇంకో నగరంలో నువ్వు ప్రయాణం చేసుకో. అలా కాకుండా ఎవడో ఒకడు ఉన్నాడు, పరమాత్మ ఒకడు ఉన్నాడు, ఒక స్వామి ఒకడు ఉన్నాడు, నీ సొత్తు అంతా ఆయనదే, నాది నాది అనుకున్న సొత్తు అంతా కూడా ఆయనదే, అంటే నాది అనుకున్నది నీది అనుకున్నది సొత్తు అంతా ఆయనదే, నీ సొత్తు నాది కాదు ఆయనదే, పరమేశ్వరుడు ఉన్నాడు ఇంకే మనం బొమ్మలు మాత్రమే, ఆయన ఎటు ఆడిచ్చి ఎటు తిట్టి ఎక్కడ పూర్తి అక్కడ పూర్చేవాడు, అక్కడ నుంచేది అక్కడ నిలిచేవాడు, ఇదంతా ఆయన సంకల్పం భావన ప్రకారం జరుగుతుంది. ఎంతో మనం ఈ అహంకారానికి అనే శక్తి ఎక్కడది, నాకు నాకున్న తెలివితేటకునే శక్తి ఏపాటిది, అంటే ఈశ్వరుడి శక్తి ఆయనదే, ప్రసాదం ఆయనదే, అంటే ఆయన సంకల్పం అని నీకు ఇదంటే నా తెలివితేటను బట్టి నేను ఇదంతా నిర్వర్తించడం అంటే నువ్వు మామూలుగా ఎంతోరు వెళ్ళిపో, విచారణ మార్గం వెళ్ళిపో. భగవంతుడి యొక్క చెరువు నా చెరువు ఏపాటిది, ఆయనకున్న శక్తి నీకు నా శక్తి ఏపాటిది అని అనుకుంటున్నప్పుడు శరణాగతి మార్గంలో ప్రయాణించు. నీ ఆలోచించుకుని ఏదో మార్గంలో నువ్వు ప్రయాణించు. నువ్వు పగట్టుకోవలసినటువంటి అజ్ఞానాన్ని, నువ్వు పగట్టుకోవలసింది అజ్ఞానాన్ని, నా అహంకారం ఎందుకు పనికిరాదు, నా అహంకారం ఎందుకు పనికిరాదు, అహంకారం కంటే పెంట కోపం లేదు, ఇదే పెంట చేరేసుకుంటుంది నాలుగు బస్తాలు పండుతుంది, అహంకారం దేనికి ఉపయోగపడుతుంది దేనికి ఉపయోగపడదు, అది ఇంటికి పేచీలు పెట్టడానికి, ఇంటికేషన్ క్రియేట్ చేయడానికి, సమాజంలో అశాంతి తీసుకురావడానికి పనికొస్తుంటే అహంకారం ఇంటికి ఉపయోగపడదు, అంతకంటే పెంట మెరుగు. ఈ కలహాలకి మామూలుగా ఈ ఘర్షణకి ఎన్నికలకి ఎక్కువ ఈ అశాంతికి సమాజంలో కల్పించే అశాంతికి అహంకారమే కారణం. సమాజంలో ఎక్కువ పోల్చులు వస్తున్నాయంటే దానికి కూడా అహంకారమే. అని ఈ అహంకారం ఏదైతే నేను నేను అనుకుంటున్నా అది ఇంటికి పనికి రాదు అనే విషయం మీకు అర్థం అవ్వాలి, అది స్ఫూరించాలి, అప్పుడే మీకు శరణాగతి వస్తుంది. అదేదో అది ఏదో మంచి వస్తువు అది ఏదో ఉద్ధరించేస్తున్నాను అనుకుంటాడు, ఏంటి శరణాగతి అక్కడ తిరిగిపోతున్నారు కదా, నా అహంకారం అనేదో ఉద్ధరించేస్తుంది, నా అహంకారం నన్ను అండల మీద కూర్చోబడుతుంది, నా అహంకారం నన్ను బాగు చేస్తుంది, నా అహంకారాన్ని అన్ని సాధించగలను అని అనుకుంటుంటే మీరు శరణాగతి కోరుతీరు, శరణాగతి కోరదు. అప్పుడు విచారణ మార్గం వెళ్ళిపో, ఈ అహంకారం నిలిచిపోతానికి రాదు అనుకునే శరణాగతి కోరుతుంది. కొంతమందికి ఈశ్వర సంకల్పం మీద గౌరవం ఉండదు, కానీ అహంకారం తగ్గుతుంటే మనకు ఈశ్వర సంకల్పం మీద వాడికి గౌరవం కుదురుతుంది. భగవాన్ అంటే జ్ఞానమన్నా పూర్ణమైన శరణాగతి అన్నా సాక్షాత్కారం అన్నా ఒంటే అంటున్నారు. జ్ఞానమన్నా శరణాగతి అన్నా సాక్షాత్కార ఆత్మ సాక్షాత్కారాన్ని దైవ సాక్షాత్కారాన్ని శరణాగతన్న జ్ఞానం అన్నా ఒకటి లేదా జ్ఞానం జ్ఞానం అంటాం. ఈ జ్ఞానం అంటే ఏమి చెప్పండి? మన పుస్తకాలు చదువుతానంటే జ్ఞానం 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 అంటే ఏమి చెప్పండి? జ్ఞానం గురించి చాలా జ్ఞానం గురించి మనం చాలా సార్లు మీటింగ్లో చెప్పుకుంటున్నాం చెప్పుకుంటుంది కదా చాలా సార్లు చెప్పుకుంటున్నాం మీటింగ్లో జ్ఞానం 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 అంటే భగవద్గీత చదివిన ముక్కలు లేకపోతే ఉపనిషత్తులో చదివిన ముక్కలు న్యూస్ పేపర్లో చదివిన ముక్కలు అదిగా జ్ఞానం అంటే ఒక్కడి జ్ఞాపకం ఉంచుకుని జ్ఞానం అంటే దేవుడే జ్ఞానం అంటే ఈశ్వరుడు. జ్ఞానం జ్ఞానం అంటే ఈశ్వరు కలిగి జ్ఞానం అంటే ఈశ్వరుడే. ఇంటి జ్ఞానంతో మరొక పేరు ఈశ్వరుడు, ఈశ్వరుడితో మరొక పేరు జ్ఞానం. జ్ఞానం అంటే భగవంతుడే. మనం అందరి హృదయాల్లో ఉండి మనకు అంతరాత్మగా ఉండి మనం కంట్రోల్ చేసి ఎక్కడ మనం నియమించాలో ఆ నియమించే మన హృదయంలో నియమించేవాడు జ్ఞానం. ఆ జ్ఞానం వేరే లోపలికి దేవుడు వేరే కాదు. బాగా అర్థం చేస్తాను, గట్టిక బురద పట్టాలి మనకి. జ్ఞానం గౌరవం ఈశ్వరుడే, జ్ఞానం అంటే భగవంతుడే. జ్ఞానానికే మరొక పేరు భగవంతుడు, భగవంతుడికి మరొక పేరు జ్ఞానం. ఈ జ్ఞానం వేరు దేవుడు వేరు కాదు. ఇక్కడ బాగా పడిపోతుంది, జ్ఞానం వేరే అనుకుంటున్నా దేవుడు వేరు అనుకుంటుంది. జ్ఞానం అన్నా ఈశ్వరుడు అన్న ఒకటి. అంటే నీ హృదయంలో ఈశ్వరుడు గెలుస్తుంది దేమొస్తుంది జ్ఞానం వస్తుంది. అంటే ఈశ్వరుడు అంటే ఎవరు ఇప్పుడు జ్ఞానం. నీ హృదయంలో ఒక కంట్రోల్ ఉన్నాడు, దాన్ని అర్థం చేసుకున్నానికి ఏం వస్తుంది నీకు జ్ఞానం వస్తుంది. ఆ లోపలి లోపలి ఏ వస్తువు లేకుండా గ్రహించినప్పుడు నీకు జ్ఞానం వస్తుంది. ఆ వస్తువు జ్ఞానం కూడా అంటే నీ వేరు అది వేరు కాదు. అంటే జ్ఞానం అంటే భగవంతుడు, భగవంతుడు అంటే జ్ఞానం అంటే భగవంతుడు. ఇద్దరు వేరనుకుంటే పెడితే మనకు పోతర అండర్స్టాండింగ్ లేదని అర్థం. నేను చెప్పిన మాటలు విషయాన్ని శరణాగతి మార్గం గురించి మీరు చెప్తున్నారు, విచారణ మార్గం గురించి మీరు చెప్తున్నారు. ముందు శ్రద్ధగానే వింటున్నాను, నేను శ్రద్ధగానే వింటున్నాను. అంతేగా ఇప్పుడు ఆ జన్మ విని ఆ శ్రద్ధగా విని వింటానుకోండి, ఆ శ్రద్ధగా వెళ్ళినప్పుడు ఆ జన్మ మాటలు నేను ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంకా అర్థమవుతుందో, నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నీ మాటలు మీరు వింటారనుకున్న భగవాన్ ఇంటికి వేసిపోయిన తర్వాత నీ ఇంట్లో కూడా ఎందుకు కలపకూడదు. అది మనం సబ్జెక్ట్ ఎందుకు అర్థం అవుతాం అంటే ఎంత ముందు దాన్ని ఇంటికి వెళ్ళిపోతాం. ఇంటికి వెళ్ళిపోతే ఇంట్లో గడవంట కదా, ఆ గొడవ ఇంటి దగ్గర కలగపడదని చేసి వదిలేస్తాం. కలగడం ముందు కానీ మిక్సర్ అనమాటండి. ఈ కారపూసం ఏం చేస్తారు కానీ కారపూస కారపొండి అని కలిపేస్తారు కానీ మిక్సర్లు అమ్ముతారు. మొత్తం ఈ మిక్సర్కి తయారవుతుంది. అదే చదవడం అంటే నువ్వు ఏదైతే వాక్యం ఏ వాక్యం నుంచి నువ్వు విన్నావో నువ్వు ఇంటికి వెళ్తారో నువ్వు గొడవలో ఉంటుండొచ్చు. ఎవరి ఎవరి సంసారం గొడవలు అవి ఉంటాయి. ఈ సంసారం గొడవలు ఇందులో కలిపేయకూడదు. ఈ సంసార గొడవలు ఇందులో కలిపేయకూడదు. మీరు ఇవి చూసుకుని వాక్యాన్ని వాక్యంగా చూసుకుని దాన్ని మరణం చేయాలి. అంటే నేను ఆ గొడవలు ఇంట్లో గొడవలు ఇందులో కలిపిస్తుంది. మీరు జ్ఞానం ఎలా వస్తుంది? నువ్వు ఏదైతే విన్నారో శ్రీను ఆ వెన్న మాట మీరు మీరు మీ చెబుడు చేత మీరు విన్న మాట ఆ మాటని ధ్యానం చేసి ఆ మాట యొక్క అర్థాన్ని ధ్యానం చేసి ఆ మాట యొక్క అర్థాన్ని పరిస్తే ఇప్పుడు ఈ శరీరం శ్రమ అవ్వకముందు మీకు జ్ఞానం వస్తుంది. కొంతమంది దేవుడు బొమ్మను ధ్యానం చేస్తారు, మంచిదే, నేను కాదంటలేదు. కానీ ఈ శ్రవణ మీరు ఏ మాట అయితే విన్నారో మీ ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో గొడవ మళ్ళీ ఇందులో కలపకుండా ఎవరికంటే బాధరాలు ఉంటాయి ఆ బాధరాలు ఇందులో కలపకుండా వాక్యాన్ని వాక్యంగా చూసుకుని దాని అర్థాన్ని కనుక మీరు ధ్యానం చేస్తే దాని అర్థాన్ని కనుక మననం చేస్తే మీరు ఇప్పుడే ఇక్కడే మీ లోకంలో ఉండవని మీ శరీరం శ్రమం అవ్వకముందు మీరు జ్ఞానం కలుగుతారు. అహంకారంలో ఏంటి? అహంకారంలో కారం ఉంది. అహం ఇండక్షన్ తర్వాత అహంకారంలో కారం ఉంది. ఈ కారాన్ని తీసుకెళ్ళి అహంలో కలిపేయడానికి ఎంతైనా ప్రయోజనం? నేను ఎందుకు వెళ్ళినాడు కారాన్ని తీసుకెళ్లి అహంలో కలిపేయాలి? అహం అంటే నేను ఉన్నాను, ఎలా ఉన్నాను, నేను స్త్రీగా కాకుండా నేను స్త్రీగా ఉన్నాను, నేను పురుషుడిగా ఉన్నాను, నేను అక్కడ ఉన్నాను మంచివాడుగా ఉన్నాను, నేను చెత్తగా ఉన్నాను, అలా ఉన్నాను, నేను మంచిగా చెడుగా ఉన్నాను, అలా ఉన్నాను, ఎలా ఉన్నాను, ఎనకొని మాత్రమే కారణం నేను ఉన్నాను. ఎలా ఉన్నాడు వాడు, అలా గలేడు, ఎలా గలేడు వాడు ఉన్నాడు. మీకు అర్థమవుతుందో, మనం చిన్నప్పుడు ఉన్నాం, ఇప్పుడు ఉన్నాం, శరీరం చనిపోయిన తర్వాత కూడా ఉంటాం. శరీరం మనం ఉండటానికి శరీరానికి సంబంధం లేదు. శరీరం చనిపోయిన తర్వాత కూడా ఉంటాం. మనం చనిపోయి శరీరం చనిపోయినప్పుడు అహం వాడదు, అహంకారంలో ఉన్న కారం విడుస్తుంది. ఈ బాగా అర్థం చేసుకుని మన శరీరం చనిపోయేప్పుడు అహంకారంలోని అహంకారం మొత్తం ఎరిసేయదు, అహంకారంలోని కారం ఎరుస్తుంది. ఈ శరీరం చనిపోకముందే అహంకారంలో ఉన్న కారాన్ని తీసుకొచ్చి అహంలో ఎవడైతే కల్పించాడో పడుకుంటే చెప్పకుండా. అంటే కారం ఏం చేస్తుంది అంటే జయంతో దాంతో ప్రాధాత్యం పొందుతుంది కారణం, కానీ అహం అంటే ప్రాధాత్యం పొందదు. ఏం చనిపోయింది తూర్చు కాబట్టి అది ఏమిటో ప్రాధాత్యం పొందదు అహం. అంటే మీ కారాన్ని తీసుకెళ్ళి అహంకారంలో ఉన్న కారాన్ని అహంలో కనుక అనిపిస్తే అది వాడు జ్ఞానం అయిపోతాను.
శివోహం 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 అంటే శివుని అయం అయం దేవుడి పేరు దైవం ఏం చెప్పడం, దేవుడి పేరు కృష్ణుడు రాముడు యహో అని చెప్పలేదు. దేవుడి పేరు దేవుడు అంటే కృష్ణుడని రాముడని రమణ మహర్షిని యేసుక్రీస్తుని దేవుడు అంటే అద్భుతంగా డిఫైన్ చేశాడు బైబిల్లో. దేవుడు ఎలా డిఫైన్ చేశాడంటే అయం దయం ఏదైతే ఉందో అదేనే సృష్టి ఉన్నాం, సృష్టి లేకపోయినా కళ కనిపిస్తున్న ప్రపంచం కనిపించినా కనిపించకపోయినా ఈ జీవకోటు ఉన్నా లేకపోయినా ఈ పంచభూతాలు ఉన్నా పంచభూతాలు లేకపోయినా పంచభూతాలు లేనప్పుడు కూడా సృష్టి లేనప్పుడు కూడా జన్మ మరణాలు లేనప్పుడు కూడా జీవకోటి లేనప్పుడు కూడా ఏదైతే ఉందో అదే నేనై ఉన్నాను. అయం దట ఇదం డిఫరెన్షియల్ డెఫినేషన్ అదే నేను. ఏది నేను ఇప్పుడు ఏదైతే ఉందో అదే నేను. అది అది అహం అది అహం. అహం అంటే నేను ఉన్నాను. నేను ఉన్నాను నేను ఉన్నానంటే ఎగ్జిస్టెన్స్, దాన్ని ఏమంటారు ఎగ్జిస్టెన్స్. నేను ఉన్నాను అనుకోకుండా పొరపాటు లేదు, నేను అలాగున్నాను, నేను ఇలా ఉన్నాను. నేను అక్కడ చిన్న ఒక ఆఫీసర్ గారు ఉన్నారనుకోండి, ఆఫీసర్ గారు నేను చాలా పరిపాలన బాగా చేస్తున్నాను, నేను పరిపాలన బాగా చేస్తున్నాను అనుకుంటారనుకోండి మాట వస్తాను. అంటే నీ అడ్మినిస్ట్రేషన్ ఏమి బాగోలేదని తగాదు చేస్తున్నారు, నీ పరిపాలన ఏమి బాగోలేదని మనం అంటాం అనుకోండి అని దుఃఖం వచ్చేస్తుంది. అసలు నేను పరిపాలన బాగా చేస్తున్నాను అని అనుకోకపోతే మనం ఇలా అన్నాయని దుఃఖం రాదు. ఇలా అనుకోవడం వల్ల పంపలు మురిగిపోతుంది. ఈ అర్థం బాగా బాగా సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకోండి. ఒక ఆఫీసర్ గారు నేను బాగా పరిపాలన బాగా చేస్తున్నాను, నా అడ్మినిస్ట్రేషన్ చాలా బాగుంది అనుకుంటా ఉంటాను అనుకోండి మనసులో, నీ పరిపాలన ఏం బాగా లేదో మనం అంటా ఉంటాను దుఃఖం వచ్చేస్తుంది. నేను బాగా చేస్తాను అని అనుకోకపోతే మనం ఇలా అన్నాయని దుఃఖం రాదు. ఇలా అనుకోవటం వల్ల మనకు ప్రమాదం వస్తుంది. మీరు చాలా అందమైన వాడిని, నేను చాలా అందమైన వాడిని అనుకుంటా ఉంటుంది, అలా అనుకోకపోతే గొడవలేదు. అలా అనుకుంటాను మీరు ఏం అందంగా ఉంటుందంటే మీరు అనుకుంటాం వస్తుంది. ఈ అనుకోవటం వల్ల మనుషులు ప్రమాదంలో పడుతున్నారు, ఈ అనుకోవటం వల్ల మనుషులు ప్రమాదంలో పడరు. అంటే నువ్వు ఎలా అనుకోవద్దు అలా అనుకోవద్దు, అనుకునే కారణం నువ్వు బాగా అర్థం చేసుకోండి. ఎలాగనుకున్నా కారణం, అలాగనుకున్నా కారణం. నువ్వు అస్తమానం ఎలా ఉన్నాను అలా ఉన్నాను, ఎలా ఉన్నాను అలా అనుకున్నా అంటే కారణం పెరిగిపోతున్నారా? ఏం అద్భుతమైన సబ్జెక్టు చూడండి, వాళ్ళందరూ వినండి సబ్జెక్టు. ఇలా అనుకోవటం పూజలు చేసినా జపాలు చేసినా నీకు కారణం కాదు. ఈ కారణం ఏం చేస్తుంటే నేను జపం బాగానే చేస్తాను, పూజ బాగా చేస్తున్నాను చెబుతూ ఉంటుంది. ఒకసారి మళ్ళీ కారణం వచ్చి అందులో తెలిసిపోతూ ఉంటుంది. అయితే ఇది ఎలా ఉన్నాను అలా ఉన్నాను అనిపించేది కారణమే. నువ్వు అలా అనుకోవటం నాయని ఆ కారణం వచ్చి అహంలో తెలిసిపోతుంది, జ్ఞానం అయిపోతా ఉంది. ఎంత సిద్ధులు పండుతుంది సబ్జెక్ట్, సబ్జెక్టు మీరు బాగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవటం కూడా ఒక యోగమే. మీరు సబ్జెక్ట్ ప్రాపర్గా అర్థం చేసుకోవడం కూడా యోగంతో సమానం. అర్థం కాని విద్యకి అర్థం. మా అన్నం తింటాం అనుకుని అయ్యింది అనుకోండి, మన ఎల్లు అర్థం చేసుకోకపోయినా ఎలాగ ఉంటుంది? చిన్న అన్న అడగకపోతే ఎలాగ ఉంటుందో, విన్న విషయాన్ని అర్థం చేసుకోకపోయినా ఎలాగ వస్తుంది మైండ్? మనం చిన్న అన్నం అడగకపోతే బాడీ ఎలా ఉంటుందో, మనం విన్న విషయాన్ని అర్థం చేసుకోకపోతే మైండ్ కూడా అలాగ ఉంటుంది. అంటే నువ్వు ఎలా ఉన్నాను అలా ఉన్నాను అలా ఉండాలి ఇలా ఉండాలి అలా అనుకోవడం కారణం పెరుగుతూ ఉంటుంది. నువ్వు కారం తగ్గాలంటే ఇలా అనుకోవటాలు మానయ్యి. అప్పుడు ఏమవుతుందంటే అనుకోవటాలు ఎప్పుడైతే మానవి ఈ కారం చేంజ్ చేస్తుంటే అహంలో కలిసిపోతుంది, అంటే అహంలో నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు మీరు అహం ఉంటే కారం ఎక్కువ ఉండదు, అహం ఎక్కువ అవుతుంది. అప్పుడు చివరి స్థితి అది పరమస్థితి, అప్పుడు చిటారు కమ్మదిండిపోతూ ఉంది. ఎంత అద్భుతమైన సబ్జెక్టు చూడండి. ఇది మీరు ఏమంటున్నాడు, ఏంటో మీరు చెప్పే మాటలు మీరు వింటున్నాడు అంటున్నాడు. ఎవరి భక్తులు ఉన్నాడంటే మీరు చెప్పిన మాట్లాడి వింటున్నానని బాగానే వింటున్నాను, కానీ నా మనసుకి శరణాగతి మార్గమే బాగుంది అనిపిస్తుందని అంటున్నాడు. మీరు ఎవరండి వినేవాడు అంటున్నాడు, నా మనసుకి శరణాగతి మా సరెండర్ మార్గం నాకు బాగుంటుందని నాకు అనిపిస్తుంది అని అంటున్నాడు మీరు. అంటే భగవాన్ ఏమంటున్నారు అండి, నువ్వు ఏ మార్గాన్ని అనుసరించిన నీకు ఇష్టమైన మార్గంలో ప్రయాణించి భగవాన్ దగ్గర ఉంటుంది బలవంతం చేసి అరవటానికి. భగవాన్ మార్గంలో గొప్పతనం ఏంటంటే విషయం చెప్పేస్తారు వదిలేస్తారు. ఆయన స్వభావంలో ఏంటంటే బలవంతం చేసే అలవాటు లేదు. దేవుడు ఉన్నాడని చెప్పినా ఏమనుకోరు, లేడని చెప్పినా ఏమనుకోరు. ఇంకేమి ఉన్నాడని చెప్పేవాడికి దేవుడి గురించి ఏం తెలియదు, ఏడని చెప్పేవాడికి ఏమని తెలియపెట్టండి. మీరు చంటి పిల్లలు మాట్లాడు, చంటి పిల్లలు మనం మాట్లాడుకుంటే కొంతమంది పిల్లలు దేవుడు ఉన్నాడనొచ్చు ఏడనొచ్చు. ఆ పిల్లలు మాట్లాడాలని పట్టించుకుంటాను, మనం పట్టించుకుంటాం. మనం మాట్లాడుకోవడానికి జ్ఞానం ఏం పట్టించుకోడు.
తప్పుడు తప్పు తప్పటి కూడా ఏం పట్టి ఎందుకుంటారు? మనం ఏం చేయగల సంగతి జ్ఞానం చూపిస్తాం. ఈ తప్పడానికి ఎవరు పట్టించుకుంటాడండి? అయితే ఆయనకి భగవానికి ఏదైనా వస్తారు, దేవుడు మేడం చెప్పిన ఒకటి, ఏదైనా చెప్పిన ఒకటి సరబోస్తే ఏంటో వాళ్ళకి చేయిస్తూ ఉంటుంది. అంటే మనం చెప్పే మాటకి అట్రాక్ట్ అవ్వరు వాడు, మనం ఎలా చెప్పినా అట్రాక్ట్ కాదు. అంటే మనకి విషయం తెలియదు కాబట్టి ఎవరైతే చెప్పి దానికి అట్రాక్ట్ అయిపోతాం. విషయం తెలిసిన వాడు తొందరగా అట్రాక్ట్ కాదు. వస్తువు వాడు చేతిలో ఉందనుకోండి, ఎవరైతే చెప్పినా వాడు అట్రాక్ట్ కాదు. వస్తువు లేనప్పుడే అట్రాక్ట్ అవుతూ ఉంటాడు, ఎవరైతే చెప్పి దానికి అట్రాక్ట్ అయిపోతూ ఉంటాడు. అది ఇక్కడ శరణాగతి. ఇప్పుడు ఏ మార్గాన్ని ఆశ్రయించినా, శరణాగతి మార్గంలో ప్రయాణం చేసినా, లేకపోతే విచారణ మార్గంలో ప్రయాణం చేసినా, నువ్వు ఏ మార్గంలో ప్రయాణం చేసినా, నువ్వేంటంటే నీ హృదయంలో తిండి కలవాలవయ్యా. నీ హృదయంలో భగవంతుడు ఒకడున్నాడు, నీ హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు. నీ ఇష్టం, నువ్వు ఫలానా మార్గం అనుసరించమని నేను చెప్పడం లేదు. నీ ఇష్టం వచ్చిన మార్గంలో ప్రయాణించి, కానీ జరగలుస్తుంటే నీ హృదయంలో తిండి నువ్వు అక్కడ కలవాలి. నదిలో ఏదైతే సముద్రంలో కలుస్తుందో నీ హృదయంలో వెళ్ళి నువ్వు ఐక్యం అవ్వాలి. లోపల ఏ సంతృష్టి అయితే ఉందో దానితోటి వేరు భావన లేకుండా అదే నువ్వు వెళ్ళిపోవాలి. ఇయర్ డక్ట్ అదే నువ్వు వెళ్ళిపోవాలి. అయ్యా నీ ఇష్టం వచ్చింది, నాకు బాగా నచ్చిందని శరణాగతి మార్గం అంతే వరకు బాగా నచ్చిందంటే మాటల వల్ల దేవుడు మోసపోడు, ఈ చమత్కార వల్ల దేవుడు మోసపోడు. బాగా నచ్చిందని నచ్చిందని ఇక్కడ తగిలి పడకు. శరణాగతి మార్గం బాగా నచ్చిందని చూసినా, నచ్చిందని చెప్పి ఇక్కడే చదువులు పడకో. అలాగే ప్రయాణం చేయి, హృదయంలోకి ప్రయాణం చేయి. నువ్వు ఇక్కడ వెయ్యి లోపు, ఇప్పుడు శరణాగతి మార్గం ద్వారైనా నువ్వు ఎక్కడైతే ఈశ్వరుడు ఉన్నాడో, ఎక్కడైతే కంట్రోల్ ఉన్నాడో, ఎవరైతే నిన్నుందని ప్రపంచాన్ని ఎవరైతే నియమిస్తున్నాడో, ఆ నియమించే వారి దగ్గరికి వెళ్ళి విశేషంగా శాసనం లేకుండా వెళ్ళి ఐక్యం అవ్వాలి కదా. అంతేకాని నచ్చిందంటే నచ్చిందని మీ మాటలు చాలా బాగుండాలని పొడి పొడి ముక్కల కలిసిందే. అవి వెళ్ళాలి కదా అక్కడికి హృదయస్థానంలోకి, నువ్వు వెళ్ళాలి కదా హృదయస్థానంలోకి. నువ్వు వెళ్ళాలి నచ్చిందని చూస్తే సరిపోదు. నీకు నచ్చిన మార్గాన్ని అనుసరించి నువ్వు ఆ మార్గంలో హృదయంలోకి వెళ్ళాలి. ఎక్కడైతే దేవుడు ఎక్కడైతే కొంటలో ఉన్నాడు వాళ్ళు నువ్వు ఐక్యం కావాలి. అంటే నీకు నచ్చిందని నోడుకొని చెప్తే సరిపోదు. నువ్వు ప్రయాణం చేసిన హృదయంలో ఐక్యం కావాలి, హృదయంలోకి వెళ్ళాలి. నువ్వు అందులో లీనమైపోవాలి, నువ్వు అందులో లీనమైపోవాలి. అంటే కొంతమందికి ఏంటంటే ఇవి ఏదైతే మనం నేనంటున్నామో ఈ నేను తీసుకెళ్ళి అక్కడ లీనం చేసేస్తామో మనం ఉండలేమని భయం వస్తాం చాలా మందికి. ఏదైతే మనం నేను నేను అంటున్నామో, ఈ నేను కోసమే మనం బతుకుతున్నాం కదా, ఈ నేను తీసుకెళ్ళి హృదయంలో తీసుకెళ్ళి ఉంచేస్తే హృదయంలో ఈశ్వరుడు కంట్రోల్ చేస్తే అసలు లేకుండా పోతా, అసలు లేకుండా పోవయ్యో. మీకు అసలు అక్కడ ఉన్న ఈశ్వరుడు మీకు తన ఈ అక్కడ ఉన్నటువంటి భగవంతుడే అక్కడ ఉన్నటువంటి చైతన్యానికి స్వరూపంగా వ్యక్తీకరించండి. కృష్ణుడు అన్నాడు, యువ మార్గంలో నువ్వు పవిత్రుడవుతో అంటాడని కృష్ణ దేవుడు అంటాడు. కృష్ణుడు లాడు కృష్ణ శ్రేయస్ అది అంటాడు. నువ్వు ఏదో మార్గంలో పుణ్యుడవు అంటే నీ మనస్సులో ఉన్న లోకాలను తీసే ఏదో మార్గం, కర్మ మార్గము, ధ్యాన మార్గము, జ్ఞాన మార్గము, విచారణ మార్గము. నువ్వు పుణ్యుడు కావాలి, పవిత్రుడు కావాలి, పరమ పవిత్రుడు కావాలి. శాంతిని సంపాదించు, ఏకాగ్రతను సంపాదించు. నీ జీవితంలో ఇది సంపాదించవలసింది. మిగతాన్ని విద్యే అంటే ఇంటికి స్వప్న సమానమే. నీ ముందు కరెక్ట్ ఉంది, రాబోయే జన్మలో కూడా నీ సాధనకు ఉపయోగపడి అంటే నువ్వు భగవద్గుణం పొందడానికి నీ రెండు చాలా ఉపయోగపడతావు. ఉండి శాంతి, ఉండి ఏకాగ్రత. ఆ ఏకాగ్రతని శాంతిని నువ్వు సాధించే ప్రయత్నం చెయ్యి. ఆ శాంతిని ఏకాగ్రతని సాధించి ఆ రెండు యొక్క సహాయంతో నువ్వు పవిత్రుడు. పవిత్రుడైతే ఏమిటి చెప్పుకుంటావు పరమేణంలో నా స్వరూపాన్ని నువ్వు పొందుతావు. పూర్వం కూడా నేను ముందు ఇలా పొందారు అర్జును, శాంతిని సంపాదించి ఏకాగ్రతను సంపాదించి నా స్వరూపాన్ని, నా స్వభావాన్ని పొందారు, నా స్వరూపాన్ని పొందారు, చైతన్య స్థాయిని అందుకున్నారు. నువ్వు కూడా అలా ప్రయత్నం చేస్తే నువ్వు కూడా పొందుతావు. పూర్వం ఎలాగైతే పొందారో వాళ్ళు అలాగే నువ్వు కూడా పొందుతావు. సందేహపడద్దు, సందేహించే వాడికి ఏ లోపం లేదు, పరలోకం లేదు. ముందు పవిత్రత, ముందు పవిత్రత లేదనుకోండి ఎంతమంది చెప్పినా అనుమానిస్తానంటాను. నేను ఉన్న విషయాన్ని ఉన్నట్టు పులిస్టాబ్ కామా కూడా తేడా లేకుండా నేను చెప్పినప్పటికీ ప్రతి చిన్న విషయానికి అనుమానించే స్వభావం కనుక నీకు ఉంటే ఇది నువ్వు తరించడు. పండితుడు చెప్పిందా లేదు, ధనవంతుడు చెప్పిందా లేదు, అధికారంలో ఉన్నవాడు చెప్పిందా లేదు, గౌరవమున్నవాడు చెప్పిందా లేదు, యశస్సు ఉన్నవాడు చెప్పిందా లేదు. మంచి కొంతమంది పిల్లలు మంచి సంతానం ఉంటారు, కొంతమంది ఆ తల్లిదండ్రులు సుఖపెడతా ఉంటారు మంచి సంతానం. ఆ మంచి సంతానం ఉన్నవాడు చెప్పిందా లేదు, ఇది అన్నాడు ఎవరు చెప్పిందా లేదు, కారణం ఏం చెప్పండి. ఎంచేది మనం నిజస్థితిలో లేదు, మన మన నిజస్థితిలో మనం లేదు. ఆ నిజస్థితిని పొందే వరకు ఏదో రూపమని మనం దుఃఖం వెంటాడుతాం. మనం ఎలా కూర్చున్నామండి, ఎలా కూర్చున్నాము, మనం దుఃఖం వస్తుంది. ఎందుకు దుఃఖం వస్తుంది? మన ఉన్న స్టేట్ కరెక్ట్ స్టేట్ కాదు. మన ఉన్న స్టేట్ కనుక కరెక్ట్ స్టేట్ అయితే దుఃఖం రాదు. నా శరీరం ఆరోగ్యంగా ఉంటే నాకు పెయిన్ రాదు, అనారోగ్యం ఉన్నప్పుడే పెయిన్ వస్తుంది. అదేవిధంగా ఉన్న స్టేట్ కనుక కరెక్ట్ స్టేట్ అయితే మీకు అన్నట్టు దుఃఖం రాదు. నువ్వు ఉన్న స్టేట్ కరెక్ట్ స్టేట్ కాదు కాబట్టి నీకు దుఃఖం వస్తుంది, అది ఏ రకమైన దుఃఖం అనేవాడు. అంతా నీ సంకల్పం, సర్వము నీవే, అంతా నీవే, అంతా నీవే, మొత్తం జరిగేదంతా నీ సంకల్పం అనేటువంటి భావం నీరు కుదరాలి. అది మన నూరుతో చెప్పుకుంటున్నాం. అంతా దేవుని సంకల్పం అనేటువంటి విషయం మనకి వరదలో మా పట్టాలి, అది వరదలో పెట్టాలి. అలా హిందూ చేరుకుని మనకు శరణాగతి పూర్తి అయినట్లు కాదు. అంటే అంతా ఈశ్వరుని సంకల్పమే జరుగుతుందని నూటికి రూపాయలు నమ్మే వరకు నీ శరణాగతి నిజం కాదు అని. ఇదంతా ఈశ్వర సంకల్పంతో నడుస్తుంది అనేటువంటి భావం నీకు నూటికి 99% సెంటిపర్సెంట్ కలగాలి, నూటికి 100 రూపాయలు కలగాలి. నూటికి 100 రూపాయలు ఆ భావం కలుగుతుంది కానీ శరణాగతి మటుకు నిజం కాదు. ఈ శరణ మనం ఏమనుకుంటున్నాం అంటే దేవుని నువ్వు ఉన్నాను నేను ఉన్నాను అనుకుంటున్నాం, కానీ శరణాగతి పొందినాడు దేవునికి నేను లేదు, మొన్నది నీదే, నేను లేను, మొన్నది, అదే నిజమైన శరణాగతి. అది శరణాగతి మాత్రమే కాదు, అది జీవనం కూడా. ఉన్నది నీవే, నేను లేదు, ఉన్నది నువ్వే, కానీ నీ హృదయపూర్వకం నీ హృదయంలో కనుక భావం స్థిరపడితే అది శరణాగతి మాత్రమే కాదు, అది భక్తి మాత్రమే కాదు, అది ఏమన్నా కూడా. భగవాన్ చెప్తున్నారు, నీ మనసులో ఎప్పుడేమున్నా మీ మనసులో ఏముండదు, ఏమి లేనివ్వండి, ఉన్నాయండి. మీ మనసులో ఉన్నాయి మీ సంకల్పాలు ఉన్నాయి, మీ మనసులో ఉన్నాయి మీ సంకల్పాలు ఉన్నాయి. మీ సంకల్పాలు మీ మనసులో ఎలా ఉన్నాయో దేవుని సంకల్పాలు కానీ మీ మనసులో ఎలా ఉండిపోతే మనసు ఉండిపోతున్నట్టండి. ఇప్పుడు మీ మరి చెట్లు ఉన్నాయండి, ఇప్పుడు మీ మనసులో ఏమున్నాయి, మీ సంకల్పాలు ఉన్నాయి. మీ మనసులో మీ సంకల్పం ఎలా ఉంటుందో దేవుని సంకల్పం మీ మనసులో ఎలా ఉండిపోతే మీ మనసు ఆరిపోతున్నట్టు, అంటే తడవట ఉండిపోతుంది, ఎందుకే మీ మనసు రాలిపోతుంది. ఇదే అర్థం చేసుకోండి, మీ మనసులో ఇప్పుడు మీ సంకల్పం ఉంది, మీ మనసులో మీ సంకల్పం, మీ మనసులో మీ సంకల్పం ఎలా ఉంటుంది అంటే నార్మల్గా ఉంటుంది, అంటే న్యాచురల్గా ఉంటుంది మీ సంకల్పం. అలాగే దేవుని సంకల్పం కూడా మీ లోపల అంత న్యాచురల్గా నార్మల్గా ఉంటుంది, మీ మనసు ఎండిపోయి రాలిపోతుంది. ఇంకా అదే జ్ఞానం, అప్పుడు మీకు జ్ఞానం ఉదయం అవుతుంది. అంటే నువ్వు ఏ మార్గంలో ప్రయాణం చేసినా పొందవలసింది ఈశ్వరుణ్ణి. ఈశ్వరుడు అంటే ఎవరు? జ్ఞానం. మనం ఏమనుకుంటున్నాము ఈశ్వరుడు ఎవరు అనుకుంటున్నాము, జ్ఞానం ఆ బుద్ధి పోవాలి మనకు. ఈశ్వరుడు అంటే ఎవరు? జ్ఞానం. జ్ఞానం అంటే ఎవరు? ఎవరు? ఈశ్వరుడు. మరి మన పుస్తకాలు చదువుకున్న మాటలు జ్ఞానం అనుకుంటున్నాం, మన పుస్తకాలు ఏవి చదువుకుంటా ఉంటే మాటలు ఎన్ని ముక్కలు చదువుకుంటా ఉంటే అది అది జ్ఞానం కాదు. ఈ లోపల ఈశ్వరుడే జ్ఞానం, ఈ జ్ఞానమే ఈశ్వరుడు, ఈశ్వరుడే జ్ఞానం అంతే. అందుకని మన మామూలు పుస్తకాలు చదివించి ఆగ్రహించింది అది అది జ్ఞానం కాదు, ఈశ్వరుడే జ్ఞానమే ఈశ్వరు. ఆ రెండు మాటలు మీరు బాగా మొదలు పట్టించుకోండి, మీరు బాగా మీరు మామూలుగా 100 ట్రాఫిక్ కింద వెళ్ళిపోవచ్చు. మీరు వస్తువు దగ్గర 100 ట్రాఫిక్ లో మీరు ఇంకేం ఎదురుగా అంటే మీరు ఏదైనా అవాంతరం జరిగితే ఈ అవాంతరం ఇలాగైందని బాధపడుతూ కూర్చోకండి. అవాంతరం ఎందుకు కలగజేస్తుందో ఈశ్వరుడు తెలుసు. మీరనుకుని అవాంతరం వల్ల మీకు వచ్చే చెడ్డ మీకు అది ఉంటే మీకు చెడ్డ వచ్చేస్తే మీరు ఊహించుకుంటూ ఉంటారు, అది అది మంచికి మడుపు తిరగచ్చు. అలా మంచికే మడుపు తిరుగుతున్నాను జనపరికి తిరగకపోవచ్చు. అంటే ఊరికే ఊహించుకోకండి, ఇమాజినేషన్ వల్ల మనిషికి దుఃఖం ఎక్కువ వస్తుంది. ఊరికే విషయాన్ని ఎక్కువ ఊహించుకోవద్దు. నేను నిష్ఠాయితని మీ అశక్తత నుండి గుర్తించాలి, అంటే మీ అహంకారంలో అల్పత్వాన్ని నుండి గుర్తించాలి. మీ అహంకారంలోని అల్పత్వాన్ని కనుక నువ్వు గుర్తించబోతు దేవుడు మీద మీకు నమ్మకం కోరదు అంటున్నారు భగవాన్. అంత టెక్నికల్గా చెప్తున్నారో చూడండి. మీ అహంకారం మీద మీకు బాగా నమ్మకం కనుక దేవుడు మీ భక్తి కోరదు మీకు. మీ అహంకారంలోని అల్పత్వం, మీ అహంకారంలో ఉంటే నీచత్వం నువ్వు గుర్తించాలి ముందు. నువ్వు గుర్తించింది కూడా ఈశ్వరుడు నీ ముఖం తిరుగుతుంది, కానీ మీ అహంకారంలోని అల్పత్వం నువ్వు తెలియనంత కానీ ఈశ్వరుడు అయితే నీ ముఖం నాకు చూడదు. అంటే మీ అహంకారంలో అల్పత్వం నువ్వు గుర్తించాలి, గుర్తించినప్పుడు ఈశ్వరుడు అయితే నీ ముఖం తిరుగుతుంది. అంటే నా అహంకారం అంతా చేస్తుంది, నేనే అంతా చేస్తున్నాను, ఈశ్వరుడు నీ ముఖం ఎలా తిరుగుతుంది తెలియదు. నీ గొడవ నీ బుర్రలో ఉన్న గొడవలతో పక్కన పెట్టు, పెట్టి నువ్వు ఈశ్వరుడు ఏమి చెబితే నువ్వు స్వీకరించు. ఈ మనలో అదే ప్రమాదం, మీరు రహస్యమని మనసు అక్కడ చెప్పకండి. శ్రవణం మనం ఇంటికి ఆలోచించుకోండి, ఇంటికి వెళ్ళి చదపెట్టుకోండి, ఇంటికి అలా అంటారు కదా, అక్కడే ప్రమాదం. ఇంటికి నేను కుదిరిగా ఉంటారు, ఆ ఇంట్లో పెడాలంటే ఇందులో కలిపేయటం. మరణాలు కూడా ప్రమాదం వస్తుంది మనకి. ఈ శ్రవణం చేసి కూడా మర్చిపోతారు, ఈ శ్రవణంగా ఇంట్లో గొడవ కలిపేస్తున్నారు, అది మరణం అనుకున్నారు. ఇంట్లో కూడా ఇందులో కలిపేస్తే మరణం రావుతుంది. అది ఉన్న విషయాన్ని ఏమిటిగా అందులో ఏమి కలపకుండా దాన్ని బుర్రలో రాకాడించుకుంటే మరణం అవుతుంది. కానీ ఇంటికి పోయి ఆ ఇంట్లో గొడవ సంసారం గొడవని విన్నదాచుకుంటే కలిపేసి మరణం చేస్తే మనం ఫలితానికి రాదు. చివరికి క్షమతం దొరుకుతుంది, ఫలితం సొమ్ము. అంటే మననం కంటే కూడా శ్రవణం గొప్పది. డైరెక్ట్ గా మీరు విషయం ఆ వాక్యాన్ని మీరు అర్థం చేసుకుంటే మననం కంటే కూడా శ్రవణం గొప్పది. కొంతమంది చాలా ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ ఉంటారు, ఆ ఇంటి కూడా పుస్తకం తీయట్లేదు, ఆ టీచర్ చెప్పినప్పుడు కరెక్ట్ గా అర్థం చేసుకుంటారు, మీ బ్రెయిన్ లో పెట్టేసుకుంటారు వాళ్ళు. అంటే మననం చేయకూడదని కాదు, మననం కంటే కూడా శ్రవణం గొప్పది, మననం కంటే కూడా ఈ శ్రవణం గొప్పది. అది ఇదే విడిపోతుందేమో, అదే విడిపోతుందో, అలా కందరూ పడకు ఆయన విడిచిపెడుతూ ఉడికి పెట్టదు. అంటే భగవాన్ దానికి ఏమైనా పుచ్చుకునే దారిని చెప్పారు. ఏమి చెప్తున్నది? ఒక ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నాడు, ఒక ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నాడు, ప్రయాణం చేస్తే వాడు పెట్టేం చేశాడు, ఆడు పెట్టేం చేశాడు, వాళ్ళు ఎప్పుడూ పెట్టుకున్నాడు, ఎందుకు పెట్టుకున్నాడు చెప్పండి? ఆడు పెట్టి రైడ్కి బరి అవుతున్నాడు అంటాం కోసం. వాడు పెట్టి ఎప్పుడూ పెట్టుకున్నాడు, ఎందుకు పెట్టుకున్నాడో పాపం. వాడు పెట్టి కూడా రైడ్కి మన లేదా నష్టం రైడ్ నా పెట్టి కూడా ఎక్కడ నష్టమైనా ఏం చేశాడు పెట్టి ఆయన ఎప్పుడూ పెట్టుకున్నాడు. ఆ లెక్కలో పెట్టుకున్నప్పుడు ఎవరు చూస్తున్నారు? రైలు మొత్తం అలా అర్థమవుతుంది. అసలు ఆ లెక్కలో పెట్టుకున్నప్పుడు కూడా ఎవరు మొత్తున్నారు? రైలు మొత్తం. అలా నువ్వు కర్తృత్వం పెట్టుకోకపోయినా జైలు ఇన్సల్ట్ ఉంటుంది బంగారం జరుగుతుంది. కర్తృత్వం పెట్టుకున్నావు ఇన్సల్ట్ అయిపోయి అది ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. ఆడు పెట్టిన లెక్కలో పెట్టుకున్నప్పుడు మోసీలు ఎవరు మరుగు రైలే, కింద పెట్టి పెట్టి కింద పెట్టేసి మోసీలు ఎవరు రైలే. కానీ అది లెక్కలో పెట్టుకోవడం ఎవరు కష్టపడుతున్నారు? ఆడే కష్టపడుతున్నాడు. అదనంగా కర్తృత్వం పెట్టుకున్న జరిగిన విశ్వాసం తప్పింది. ఒక కర్తృత్వం పెట్టుకోవడం జరిగిన విశ్వాసం తప్పింది. కర్తృత్వం పెట్టుకుంటే దుఃఖపడతావు, కర్తృత్వం పెట్టుకోకపోయినా జరిగిన విశ్వాసం తప్పింది సుఖపడతావు. కర్తృత్వం పెట్టుకున్న జరిగిన విశ్వాసం తప్పింది. ఇలా ఏం కర్తృత్వం పెట్టుకోవడం జరిగింది విశ్వాసం తప్పింది. అంటే వాళ్ళు కర్తృత్వం పెట్టుకోకపోతే సుఖపడతావు, కర్తృత్వం పెట్టుకుంటే దుఃఖపడతావు. ఇది బాగా అర్థం చేసుకుంటాం. నేను ఫ్యామిలీ చెప్పుకునే నర్సాపురం వాళ్ళు రిపీట్ చేస్తున్నాను. అది చాలా గోల్డ్ చేసా, ప్యూర్ గోల్డ్. రాజు కడపిన బంగారం కావా కానీ రాజు కడపిన బంగారం. కొన్ని కొన్ని బంగారాల్లో రాజు తడుపుతారు, కొన్ని కొన్ని బంగారాల్లో రాజు తడపడం క్యూర్ చేయండి. నేను మనం భగవాన్ చెప్పిన వాక్యం చాలా మండపూర్వం నటించింది. ఏం చెప్పారంటే ఇది దుఃఖం ఇంటికి వస్తుందని. నేను ధనం వల్ల కనుక దుఃఖం ఆడిపోతే పోటీచ్చేదానికి దుఃఖం రాకూడదు. ఎందుకంటే అధికారం ఉంటే దుఃఖం రాకూడదు, అధికారం ఉంటే దుఃఖం రాకూడదు. ఇది దుఃఖం ఇంటికి వస్తుంది. ఇది బాగా అర్థం చేసుకోండి. కర్తృత్వంలో దుఃఖం వస్తుంది మనిషికి. మనిషికి దేని వల్ల వస్తుంది? కర్తృత్వంలో దుఃఖం వస్తుంది. కర్తృత్వం ఎక్కడైంది? ఈ అహంకారంగా ఉంది. కర్తృత్వం ఎక్కడ ఉంది? ఈ అహంకారంగా ఉంది. కానీ ఈ చైతన్యంగా నీ గర్భంలో ఉన్న చైతన్యంతో నేను అనుభవంలోకి తెచ్చుకుంటే నీకు దుఃఖం నివసించిపోతుంది. దుఃఖం రాదు. ఏంటో చెప్పండి ఇక్కడ. ఆ చైతన్యం ఇంత కర్తృత్వం లేదు. ఈ పాయింట్ మీరు బాగా అర్థం చేసుకోండి. ఈ క్రూ ఈ క్రూ ఈ క్రూ మీరు బాగా పట్టుకోవాలి. అంటే నీకు కర్తృత్వం అహంకారంగా ఉంది. అంటే నీకు అహంకారం నుంచి దుఃఖం వచ్చేస్తుంది. ఈ చైతన్యం పొందాలనుకో, చైతన్యం ఏం లేదు, కర్తృత్వం లేదు, అంటే నీకు దుఃఖం కూడా భాషిస్తుంది. చైతన్యం కూడా కర్తృత్వం లేనుకోండి, నీకు దుఃఖం కాదు. చైతన్యం కూడా కర్తృత్వం లేదు కాబట్టి నీకు దుఃఖం భాషిస్తుంది. అంటే మనస్సుకి కర్తృత్వం ఉంది, అహంకారానికి నా కర్తృత్వం ఉంది. మనసుకి కర్తృత్వం ఉంది, అహంకారానికి నా కర్తృత్వం ఉంది. ఇక కర్తృత్వం లేదు కాదు నీ చైతన్యం, అంటే నీ చైతన్యం అనుభవంలోకి వస్తే దుఃఖం భాషిస్తుంది. ఈ బాగా సబ్జెక్ట్ బాగా నీ బ్రెయిన్కి పట్టించుకోండి, నీ మెదడుకి పట్టించుకోండి. ఈ విషయం అంటే చైతన్యానికి దగ్గర వరకు ఎంతకు దుఃఖం ఉండదు? అక్కడ దేవుడు చెప్పలేదు. చైతన్యంలో కర్తృత్వం లేదు కాబట్టి చైతన్యం స్థాయి జన్మలేదు, దుఃఖం లేదు. ఈ మన దేహానికి, ఇంద్రియాలకి, మనస్సుకి పరిమితంగా దుఃఖం వెంటాడుతూనే ఉంటుంది. కారణం ఏంటంటే ఇక్కడ కర్తృత్వం ఉంది కాబట్టి. మనిషి కూడా నేరవేదం అయితే వస్తుందో కర్తృత్వం కూడా దుఃఖం వస్తుంది. ఎప్పుడైతే చైతన్యాన్ని నువ్వు పొందావు, చైతన్యానికి కర్తృత్వం లేదు కాబట్టి దుఃఖం కూడా నశిస్తుంది. ఎందుకు వదిలేదంటే అంతా నీ ఇష్టమే, అంతా నీ సంకల్పమే, నీ ఇష్టం నా ఇష్టం, నీ సంకల్పమే నా సంకల్పం అనుకుంటుంటే అది నేను విడిచిపెట్టేస్తాడని కంగారు పడకరా. దేవుని మళ్ళీ వాడు విడిచిపెట్టడే, దేవుడు కూడా విడిచిపెట్టేస్తాడని తోర నీ ఇష్టమే నా ఇష్టం, నీ సంకల్పం నీ సంకల్పం ఉంటుందో నేను విడిచిపెట్టేస్తాడని కంగారు పడకు. నీ భారం వాడిని వేస్తున్నాము, ఈ బాధ్యత తీసుకుంటాడు. ఎవడైతే తన భారాన్ని ఇష్టడం వేస్తున్నా వాడు బాగా విడిచిపెట్టాడు, వాడు యోగక్షేమాన్ని చూస్తాడు. నువ్వు అడిగిలో భారం ఇస్తే నీ బాధ్యతను విడిచిపెట్టేస్తాడు అనుకుంటే నీ బాధ్యతను వాడు తీసుకుంటాడు ఈశ్వరుడు. నీ బాధ్యతను వాడు కంప్లీట్ గా తీసుకుంటాడు. అంటే ఎవరైతే శరణ పొందాడు, ఎవరైతే సరెండర్ అయ్యాడు, వాడిని భగవంతుడు ఉరికి పెట్టడు. వాడిని భగవంతుడు ఉరికి పెట్టడు. ఎవరైతే నిజంగా శరణకు ఎవరైతే పొందాడు వాడిని భగవంతుడు ఉరిచిపెట్టడు, వాడిని రక్షించేటాడు తన భగవంతుడు. ఆ పని నీకు పూర్తయిపోతుంది, శాంతిగా ఉంటుంది, గర్భంలో టెన్షన్ ఉండదు, బ్లడ్ ప్రెషర్ రాదు, పెన్షన్ అనేది పెన్షన్ ఫీగా ఉండొచ్చు, ఆ పని పూర్తిగా పూర్తవుతుంది. నేను ఈ లోపల నువ్వు పెన్షన్ పడక్కర్లేదు, నీ కనుక నేను పోయి శరణాగతలు కలగలికి తప్పనిసరి ఈశ్వరుడు నీ బాధ్యత తీసుకుంటాడు. అది ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, ఆ పని ఎలా పిలిపించేవాడు అది ఈశ్వరుడు చూసుకుంటాడు. ఈ లోపల నువ్వు ఏం వర్ణి పడక్కర్లేదు, వర్ణి పడతాను ఈశ్వరుడు. ఈశ్వరుని ఎవరైతే తన భారం వేశాడు వాడు వర్ణి పడ్డు, అది వాడు వర్ణి పడతాడు. ఈశ్వరుడు భారం లేరు అని గుర్తు అన్నాడు కదా. నేను భక్తిగా ఉన్నామంటే ఈశ్వరుడు మీద భారం వేసేదాన్ని ఏడుతాడు చెప్పి, నీ మనస్తో కానీ భారం లేకపోతే నీ దుఃఖం నీటే ఉంటుంది, నీ గర్భం నీటే ఉంటుంది, నీ తనుషు యాంగ్ అయితే నీటిలో ఉంటుంది అంటున్నాడు. శరణాగతి పూర్తయిపోయిన తర్వాత నా మనస్సు ఎలా ఉంటుంది అని చూడండి. ముందు ఈ భక్తులు ఏం చేయాలంటే ఈ శరణాగతి పూర్తయిపోయిన తర్వాత నా మనస్సు ఎలా ఉంటుంది అంటున్నాడు. శరణాగతి పొందిన మనస్సునే ఈ ప్రశ్న అడిగింది భగవాన్. శరణాగతి చేసిన మనస్సు శరణాగతి పూర్తయిన తర్వాత నేను ఉండాలనుకున్న ప్రశ్న కూడా అడగడు. అప్పుడు బంధవలసింది వాడు పొందుతాడు, వాడు బంధువు వాడితే తెలుస్తుంది. అది అంటే వస్తువు నీ నోట్లకు అందకపోయినా, నీ మనస్సుకు అందకపోయినా, నీ ఇంద్రియాలకు అందకపోయినా, నీ శరీరానికి అందకపో, అది అనుభవిక వైద్యం. వస్తువు ఏంటది డైరెక్ట్ పేరు ప్రత్యక్షానుభవం. ఆ వస్తువు ఎలా వస్తుంది, ఎక్కడ ఇప్పుడు కాశీ ఎలా ఉంది, కాశీ ఎలా ఉందని నేను చెప్పడం లేదు. నీ కాశీ చూసింది దాని మీరు అయ్యకుండా వస్తువు నేను కాశీ గురించి చెప్తే మీరు వెళ్ళి తెలియకపోతుంది. కాశీని మీరు ప్రత్యక్షంగా చూస్తే ఎలా ఉంటుంది, వస్తువు డైరెక్ట్ గా మీకు అనుభవంలోకి వస్తున్నట్టు శరణంగా చూసేవాడు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల భగవాన్ చిన్న కొన్ని చెప్పారు అక్కడ. మనం ఏవైనా నీళ్లు వాడినట్టు వాడటం లేని నేను అరగించేస్తాను కదా. నీళ్ళు ఎక్కువ వాడతాం మామూలుగా మనం దైనందిన జీవితంలో కూడా నేను ఎక్కువ వాడతాం కదా. నేను ఎవరైనా మొదలు ఎవరైనా మనిషి మీరు రాత్రి మళ్ళీ నిద్రపోయేవాక నీళ్ళు వాడుతున్నారు కదా భగవాన్. నీళ్ళు దట్ట ఆ నేను అంటున్నారు కదా. నేను మీరు బాగా అర్థం చేసుకోవాలి. మీ నోటంటే మీరే అంటున్నారు నేను మనం ఏళ్ళు వాడుకుంటున్నాడు ఎక్కువ నేను మేము ఎక్కువ వాడతాం మనం. కానీ మీరు కనీసం రోజులో కొన్ని క్షణాలు కూడా ఈ నేను ఇన్నిసార్లు వాడుతున్నాం, ఈ నేనని ఇన్నిసార్లు వాడుతున్నాం, ఈ నేను అని చెప్పే ఈ నియమం కూడా దాంట్లో మీరు పరిశీలించట్లేదు. ఊ చెప్తాయి నేను అని చెప్పే ఈ నేను ఎవరు అది ఏ మార్గం విచారణ మార్గం. మీరు పట్టుకోవాల్సిన కూలి ఏంటంటే ఒకసారి మనకు సంతోషం వస్తూ ఉంటుంది, ఒకసారి మనకు దుఃఖం వస్తూ ఉంటుంది. ఆ సంతోషంగా ఉన్నప్పుడు ఇది ఒకటి మీరు బాగా అర్థం చేసుకోండి, ఆ సంతోషంగా ఉన్నప్పుడు లోపల నేనుంది, దుఃఖంగా ఉన్నప్పుడు కూడా లోపల నేనుంది, ఇది ఉన్నప్పుడు లోపల ఒక నేనుంది, దుఃఖం వచ్చినప్పుడు లోపల ఒక నేనుంది, సంతోషం వచ్చినప్పుడు కూడా ఒక నేనుంది. ఆ నేను ఉన్న పట్టుకుంటే చాలు ఇంకేమక్కర్లేదు అన్నారు బాబా. అది కూడా ఒక భావన, అది కూడా నిజం కాదు, అది కూడా ఒక భావన, ఒక తలంపు. దాన్ని ఆ కుమీరు తెలిస్తే మీకు జ్ఞానం వచ్చేస్తుంది. ఎవరు మీకు జ్ఞానం రాకుండా ఎవరు అడ్డుపడుతున్నారు మీకు? సమాజం అడ్డుపడుతుందా, ప్రభుత్వం అడ్డుపడుతుందా, మీ అత్తగారు అడ్డుపడుతున్నారా, మీ తోడుకోళ్ళు అడ్డుపడుతున్నారా, ఎవరు అడ్డుపడుతున్నారు, మీ బంధువులు అడ్డుపడుతున్నారా, సమాజం ఎవరు అడ్డుపడుతున్నారు, ఎవరు అడ్డుపడుతున్నారమ్మా? ఈ నేను నీ మొదటి తలంతే, నీ ప్రధమ తలంతే, నీ ప్రధాన తలంతే నీకు జ్ఞానం ఏం కలగకుండా అడ్డేస్తుంది. బయట వాళ్ళవల్ల మీకు అడ్డు రావటం లేదు. బయట వాళ్ళు ప్రపంచ సమాజంలో ఏ వ్యక్తి కూడా ఈ ప్రకృతి కూడా నీకు అడ్డు కలగలేదు. నీ జ్ఞానం నీ లోకానికి అంటారు నేను నీ తలంపు నీకు జ్ఞానం కలగకుండా అడ్డస్తుంది. ఆ విషయం నీకు ముందు అర్థమవుతారు. నేను నా తలంపులు తీసి ఒక పక్కన పెడితే నీకు జ్ఞానం కలిగిపోతుంది. ఈ తేలికైన భాషలో నేను చెప్తున్నాను. నువ్వు సంతోషంగా ఉన్నా మనం, ఆ సంతోషంగా ఉన్నప్పుడు కూడా నేనుంది, ఎప్పుడైనా మనకు దుఃఖం వస్తుంది, అశాంతి వస్తుంది, అప్పుడు కూడా ఆ నేను నువ్వు వచ్చినప్పుడు నేనుండి లోపల, అది వచ్చినప్పుడు కూడా లోపల నేను ఆ నేనెవరు. అప్పుడు మీరు తెలిస్తే మీరు ఇప్పుడే ఎప్పుడే ఎక్కడో కాదు, ఇప్పుడే ఇక్కడే ఇది జ్ఞానోదయం కలుగుతుంది. జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం అంటారు ఈశ్వరుడే, మరి జ్ఞానం అందుకే నాయుడే ప్రకటించు. జ్ఞానం అంటారు ఈశ్వరుడే, ఈశ్వరుడు అంటారు జ్ఞాని. అంటే మీరు భగవద్గీతలో చదివే శ్లోకాలు భగవాన్ చెప్పిన మాటలు అది జ్ఞానం అనుకోకండి. జ్ఞానం అంటే ఎవరు? ఈశ్వరుడే. లోపల నా వస్తువే, లోపల సత్య పదార్థమే, సత్య వస్తువు సంతోషే ఈశ్వరుడు, అదే జ్ఞానం. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. అరుణా
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల నేను నేను మనగ నిత్య ఆనందమయముగ నిలచి స్థితి కరుణింపు అరుణాచల అరుణాచలమని స్మరించు వారల అహము నిర్మూలంతో అరుణాచలం
ఒక అరుణాచలాన్ని స్మరించడం వల్లనే జ్ఞానం వచ్చేస్తుంది అని అనుమానం పడుతుంది. అరుణాచలం స్మరించే మీకు జ్ఞానం వచ్చేస్తుంది. ఎందుకంటే అరుణాచలాన్ని స్మరించగా 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 ఆ స్మరించే వస్తువు నశిస్తుంది, అప్పుడు ఉన్న వస్తువు వ్యక్తమవుతుంది. ఒక అరుణాచలాన్ని స్మరిస్తే మోక్షం వచ్చేస్తున్నారు అనుమానం పడుతుంది. అరుణాచలాన్ని స్మరించగా స్మరి ఎవరు స్మరిస్తారు? మనస్సు స్మరిస్తుంది. స్మరించగా 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 మనస్సు కరిగిపోతుంది, అప్పుడు హృదయం మీకు తానుగా వ్యక్తమవుతుంది. అనుమానంలో పెట్టుకోకండి. మీరైతే దండి పుస్తకాలు కలిగితే మీకు జ్ఞానం వచ్చేస్తుంది అనుకోండి, అంటే పాండిత్యం వస్తుంది. మీరే ఏం పెరిగి దండ వేయించుకోవడానికే బాగుంటుంది అంతే. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల గిరిరూపమైనట్టు కరుణ సముద్రము గిరిరూపమైనట్టు కరుణ సముద్రము కృప చేసిన నీలము అరుణాచల అది కొండ రూపంలోనే ఉంది. పైకి మన కళ్ళకి ఎలా కనిపిస్తుంది? కొండగానే కనిపిస్తుంది. కానీ అది ఎవరు? కరుణా సముద్రం. అది ఏంటది? మన మాంసం నేత్రాలకి కొండకని కనిపిస్తుంది. కానీ ఎవరు? ఈశ్వరుడే. ఎవరు? ఈశ్వరుడే. నువ్వు కరుణించేవాడు నిన్ను అనుగ్రహిస్తాడు, అదే అనుగ్రహిస్తాడు. నువ్వు స్మరించగా 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 నిన్ను అనుగ్రహించేవాడు వాడే. మనం చేసేది కృషి. దేవుడు ఇచ్చేది నా కృప. దేవుడు ఇచ్చేది కృప. మనం చేసేది ఆ కృషి. ఆ స్మరించగా స్మరించగా స్మరించడానికి స్వరూపాన్ని మీకు ఇచ్చేస్తాడు అయ్యా. అదే అక్షరమణమాలలో భగవాన్ మాట చెప్పారు. అక్షరమణమాలు మీరు బాగా నేర్చుకోండి అని నవరసాలు ఉన్నాయి. అందులో అందులో ఉన్నాయి నవరసాలు ఉన్నాయి. అక్షరమణమాలు ఈశ్వరుడు చూడ భగవాన్ చెప్పి ఒక రమణ మహర్షిని ఉద్ధరం చేశాను నువ్వు చేతులు కలిగేసుకోకండి. ఎవరో రమణ మహర్షి అని ఒక ఉద్ధరం చేశాను నువ్వు చేతులు కలుపుకోకండి. నీ చిరకాలం అలా ఉండాలి, నీ ఉద్యమకోటి నీకు ఉద్ధరిస్తూనే ఉండాలి. ఎవరో ఒక రమణ మహర్షికి జ్ఞానం ఇచ్చేస్తే మన పూర్తి మన పనులు మనం పూర్తి అయిపోయింది, మిగతాలు కూడా మనకించుకు అని చేతులు కడిగేసుకోదు. నువ్వు ఇప్పుడు చిరకాలం ఇలాగా ఉండాలి. అరుణాచలేశ్వరుడు నువ్వు చిరకాలం ఇలాగ ఉండాలి. జీవకుటుకి రమణమహేశ్వరం వారికి నువ్వు జ్ఞానాన్ని ఎలా ప్రసాదించావు, నువ్వు చిరకాలం ఇలా ఉండి జీవకుటుకి జ్ఞానాన్ని ప్రసాదిస్తూనే ఉండాలి. ఎవరో ఒక నిద్రించాం మన పని పూర్తి అయిపోయింది అనుకుంటున్నాం. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల భగవాన్ చోట హై స్కూల్లో చదువుకున్న అబ్బాయి అప్పుడు భగవాన్ అడిగాడు, అరుణ అడిగాంటే నీకు నాకు బాగా స్నేహం, కనీసం అరుణాచలం పారిపోయి వచ్చావు కదా నువ్వు, అరుణాచలం వచ్చే ముందు కూడా నాకు ఒక మాట చెప్పలేదు కదా, నీకు స్నేహం నేను ఉన్నాను కదా అని అన్నాడు నా అబ్బాయి. ఇప్పుడు భగవాన్ అడిగిన అసలు వస్తానని నాకు తెలిసి ఉంటాను. అలా అరుణాచలం వెళ్ళిపో అరుణాచలం వెళ్ళిపోతున్నా సంగతి నాకే తెలియదు, నాకే తెలియనప్పుడు నీకు నీకేం చెప్తాను. అది ఈశ్వరుడు అంత వేగంగా బాగా అడిపోతాం ప్రయాణోటి వెళ్ళిపోతాం అంతే. ఆయన అరుణాచలం వెళదామని రెండేళ్ళు ముందు అనుకోలేదు. అరుణాచలం అనుకున్నాడు వెళదాము, వెళ్ళిపోయి వెళ్ళిపోయాడు అంతే. ఇది నీకెంత వెళ్తాడు, ఆలోచించుకుని వెళ్ళడం కాదు, ఆలోచించుకుని వెళ్ళడం కాదు. ఇప్పుడు భగవాన్ మీద మనకి భక్తి కలిగిందంటే మీకు తెలియటం వల్ల మన ఆలోచన వల్ల కలగలేదు జన్మాంతరం అనుబంధం. మనకంటే తెలియని వాళ్ళు భారతదేశంలో లేరా? మనకంటే తెలియని వాళ్ళు ఎవరు భారతదేశంలో లేరా? అది కాదు, ఆ జన్మాంతరం అనుబంధం. ఇప్పుడు అరుణాచలం అనుకున్నాను వెళ్తానంటే ఏదో జన్మాంతరం వెళ్తుంది అనుబంధం. అంతేకాదు ప్లాన్ చేసుకుని ఆలోచించుకుని ఆలోచించుకుని చించుకుని 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 వెళ్ళటం కాదండి. నాకే తెలియదు అరుణాచలం వెళ్తున్నట్టు నీకేం చెప్తాను. కూడా భగవాన్ ప్రేమ ఉందనుకోండి, అరుణాచలం మీద ప్రేమ ఉందనుకోండి, ఇది మన తిరిగి చేయటం బట్టి ఈ ప్రేమ కలగలేదు, ఆ జన్మాంతరం ఉంటుంది అనుకోండి బట్టి.
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల
ఒక భక్తుడు భగవంతుడు చెప్పాడు, అంటే నేను పాండిత్యం చదివి, నేను శాస్త్రం ఏం చదివి, నేను పాండిత్యం నాకు నేను చదువు పుస్తకాలు చదువుకోలేదు, ఎవరైనా చెప్తాను ఇంతవరకు వినలేదు, నాకు ఎంతో చేతను ఉడికే శివ శివ అనుకుంటాను, అంతకంటే నాకు ఏం చేత పదా అన్నాడు. అదే భగవాన్ గారు అది చాలా లేదు అంతే చాలు, అది చాలా లేదు అంతే చాలు, అసలు నువ్వు చేసింది హృదయపూర్వకంగా చేస్తే యాంత్రిక మెకానికల్గా కాకుండా నువ్వు హృదయపూర్వకంగా కనుక చేస్తే అంతే చాలు, మీకు అరుణాచల శివ అనుకున్నా చాలు, మీకు పాండిత్యం లేకపోయినా ధనం లేకపోయినా ఐశ్వర్యం లేకపోయినా అలా కావాల్సింది ఫలిత్ అంటే.
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల